హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీధర్. నేను పుట్టింది ధర్మపురి, కరీంనగర్ డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. పెరిగింది వరంగల్. మా నాన్నగారు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవారు. గత 15 నుంచి నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నేను ఆడిటర్గా ప్రాక్టీస్ చేసేవాడిని. 1 ఇయర్ బ్యాక్ ఆ ప్రాక్టీస్ కూడా క్లోజ్ చేసి మొత్తం ఇప్పుడు ధ్యాన ప్రచారంలోనే ఉన్నాను. నేను బ్యాచిలర్ను, నాకు మ్యారేజ్ కాలేదు. నేను ఇప్పుడు ఈ డిసిషన్ ఎందుకు తీసుకున్నాను, నా జీవితంలో ఏం మార్పు వచ్చింది, ఆ విషయాలు కొన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను 2004 ఫిబ్రవరిలో నేను మెడిటేషన్లోకి వచ్చాను. రాకముందు నా పరిస్థితి ఏంటి, వచ్చాక నా లైఫ్ ఎలా మారిపోయింది, ఆ విషయాలు మీకు చెప్తాను. నేను పుట్టింది బ్రాహ్మిన్స్ ఇంట్లో పుట్టాను. ఇంకా మీకు తెలుసుగా బ్రాహ్మిన్స్ ఎలా ఉంటారు, పూజలు, స్తోత్రాలు, జపాలు వీటిలల్లో చాలా డీప్గా వెళ్ళిన ఫ్యామిలీ. మేము మొత్తం పంచపాండవులం పుట్టాం మా పేరెంట్స్కు, కానీ మోడర్న్ పంచపాండవులం పుట్టాం. వాళ్ళేమో హంగామా చేస్తే మేము రివర్స్గా అనారోగ్య సమస్యలతో పుట్టాం. నేను నకలుణ్ణి, 4వ వాణ్ణి. నేను మాత్రం ఆరోగ్యంగా బాగానే ఉండేవాణ్ణి. ఇంట్లో సాలగ్రామలు, మరకత లింగం, చిన్న ఉంగరం పెట్టుకుంటేనే 4-5 వేలు ఖర్చు అవుతుంది, అలాంటిది కిలో వెయిట్ మరకతం ఉంది ఇంట్లో. నిత్యం అభిషేకం చేస్తూనే ఉంటాం. ఎంత మంచి అంటారా, ఇంకా అంతకుమించిన మంచి లేదేమో అలాంటి పేరెంట్స్. కానీ జరిగేదంతా చెడు జరుగుతుంది ఇంట్లో. 3 బ్రదర్స్కు హెల్త్ ప్రాబ్లమ్సే. పెద్దవాళ్ళిద్దరికీ ఇప్పటికి కూడా మ్యారేజ్ కాలేదు. ఎంత మంచి చేస్తే అంత చెడు జరుగుతుంది ఏంటో నాకు అర్థం కాలేదు. మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది అనుకుంటాము, కానీ జరిగేదంతా చెడు జరుగుతుంది. మంచి చేస్తే మంచి జరగదు, ఇది బ్రహ్మజ్ఞానం. నా అనుభవ జ్ఞానంతో నేను చెప్తున్నాను. మరి చెడు చేస్తే మంచి జరుగుతుందా, అలా కూడా జరగదు. మరి ఏం చేస్తే మనం అనుకున్నది జరుగుతుంది, మన జీవితాన్ని మనం ఎంజాయ్ చేస్తాం, అదే నా కాన్సెప్ట్. ఈ లెక్చర్ మీకు వింటే మీకే తెలుస్తుంది నేను 3 రకమైన వ్యక్తిని. మంచివాళ్ళు, చెడువాళ్ళు 2 రకాలు ఉన్నారు. నేను 3 రకమైన మనిషి. ఈ మనిషి ఎలా ఉంటాడు అది నా క్లాస్ వింటేనే మీకు అర్థమవుతుంది. సో ఎప్పుడు ఎవరికి, ఎవరికో ఒకరికి ఇంట్లో అనారోగ్య సమస్యలే. పెద్దవాడికి అసలే మోషన్ రాదు, దానివల్ల హెల్త్ ప్రాబ్లం, ఆస్మా ఉంది. 2వ బ్రదర్కి ఎప్పుడు మోషన్సే, ఆస్మా ఉంది, వాడికి హెల్త్ ప్రాబ్లమ్స్. ఎంతోమంది డాక్టర్లు టెస్టులు చేశారు, అన్ని రకాల టెస్టులు చేశారు, అన్ని రిపోర్ట్స్ నార్మలే, కానీ ప్రాబ్లం క్లియర్ అయ్యే కావు. సో దానివల్ల వీక్నెస్ వాళ్ళకు, చిన్నవాడికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్. ఎన్ని మొక్కులు మొక్కినా మా ప్రాబ్లమ్స్ క్లియర్ కాలేదు. మా అమ్మ ఒకటే మొక్కు మొక్కింది, మా పెద్దవాడికి మ్యారేజ్ అయితే తిరుపతికి వస్తా అని మొక్కింది. వాడికి మ్యారేజ్ కాలేదు, మేము తిరుపతికి వెళ్ళలేదు ఇప్పటికీ. మనమే దేవుడికి కండిషన్ పెడతాంగా, ప్రాఫిట్ వస్తే 10% కమిషన్ ఇస్తా అని మొక్తాం. మన ప్రాఫిట్ రావాలిగా ఫస్ట్, వస్తేనే వెళ్తాం, లేకుంటే వెళ్ళం. సో విపరీతమైన భక్తి, రోజు పూజలు చేస్తూనే ఉన్నాం, కానీ కష్టాలు మాత్రం తగ్గట్లే. ఏంటో నాకైతే ఏం అర్థం కాలేదు. నేను మాత్రం నా లైఫ్ను బాగానే ఎంజాయ్ చేస్తున్నాను. కాలేజ్ లైఫ్ బాగానే ఎంజాయ్ చేశాను. నాకు 15 ఇయర్స్ బ్యాక్ వడుగు చేశారు. నేను వడుగు చేసుకున్నాక నేను కూడా వేదాలు నేర్చుకున్నాను. మా తాతగారు నేర్పించారు. నేను కూడా అభిషేకాలు చేసేవాడిని, సంధ్యావందనం నిత్యం చేసేవాడిని. విపరీతమైన భక్తి నాకు దేవుడు అంటే, ముఖ్యంగా శివుడు, కృష్ణుడు, హనుమంతుడు, నరసింహస్వామి, ఈ దేవుళ్ళను నేను విపరీతంగా పూజ చేసేవాడిని. నేను అనుకుంటున్నాను దేవుడు అనేవాడు ఉన్నాడు, టెస్ట్ చేస్తున్నాడేమో, మేమందరం లైఫ్లో సెటిల్ అయిపోతాం, హ్యాపీగా ఉంటాము, మా పేరెంట్స్ ఉన్నలోపే మా లైఫ్ను మేము ఎంజాయ్ చేస్తాము, ఆ దేవుడు సహకరిస్తాడు అని ఇలా అనుకున్నాను. కానీ ఏం జరిగిందంటే, నాకు 10 ఏళ్ల క్రితం ఆయాసం వచ్చింది, ఆస్మా వచ్చింది. ఇది మా అమ్మకు ఇద్దరు బ్రదర్స్కు ఉంది. ఆ ఆస్మా నాకు కూడా వచ్చింది. అప్పుడు మా అమ్మని అడిగాను, ఏంటే మమ్మీ ఇన్ని పూజలు చేస్తే ఉన్న కష్టాలు పోవాలి కానీ కొత్తగా నేను కూడా రోగుల లిస్టు చేరిపోయానని ఏంటి అని మా అమ్మని అడిగాను. అంటే మా అమ్మంది, అంతేరా మనమేం చేయలేం, కర్మ, గత జన్మలో పాపం చేసుకున్నాం, రోగాలు వస్తాయి, అనుభవించాలి అని ఇలా చెప్పింది. సో నేను అప్పుడు ఏం చేశానంటే, ఇలా అయితే లాభం లేదు, ఇంకా దేవుడి మీద కొంచెం డౌట్ వచ్చేసింది, ఇంతకీ దేవుడు సహాయం చేస్తాడా చేయడా అని నేనేం చేశాను, నేను ఆస్ట్రాలజీ నేర్చుకున్నాను. అప్పుడు ఈ జ్యోతిషం ద్వారా నా ప్రాబ్లమ్స్ తగ్గుతాయేమో అనే నేను ప్రయత్నం చేశాను. ఎన్నో ఉంగరాలు పెట్టుకున్నాను, చూశాను, దాని ద్వారా శాంతులు చేశాను, గ్రహశాంతులు. కొంత ఉపశమనం వచ్చింది కానీ పూర్తిగా నా ప్రాబ్లం క్లియర్ కాలేదు. నేను ఎంతోమందికి జ్యోతిషం చెప్పాను కూడా, ప్రాక్టీస్ కూడా చేశాను. కొన్ని ముహూర్తాలు సక్సెస్ అయినాయి, కొన్ని విడాకులు కూడా అయినాయి అనుకోండి, అది వేరే సంగతి. సో నాకు మాత్రం రిజల్ట్ రాలేదు. కొంత ఉపశమనం లాగానే అనిపించింది కానీ మళ్ళీ రావడం మొదలెట్టింది ఆయాసం. నేను అప్పుడు ఏం చేశానంటే, ఎంతోమంది జ్యోతిషులను అబ్జర్వ్ చేశాను, వాళ్ళ ఇండ్లకి వెళ్ళి చూశాను, వాళ్ళ ఇంట్లో కూడా సమస్యలు ఉన్నాయి. నేను అడిగే జ్యోతిషుడికే హెల్త్ ప్రాబ్లం ఉంది. సో అప్పుడు అనుకున్నాను, ఓహో ఈ జ్యోతిషం ద్వారా ఫుల్గా రిజల్ట్స్ రావు అని నాకు అనిపించింది. అప్పుడు నేను ఏం చేశానంటే, పెద్ద పెద్ద పండితులను అడగడం మొదలెట్టాను. మా ఊర్లో 500 కుటుంబాలు బ్రాహ్మిన్సే, ఎప్పుడు నిత్యం పూజలు చేస్తూనే ఉంటారు. వాళ్ళందరిని అడిగాను, పండితులను. మా ఇంటికి శంకరాచార్యులు కూడా వచ్చారు, ఆయనకు కూడా పాద పూజ చేశాం. మా దేవుని రూమ్ చూసి, ఆ మరకత లింగం చూసి ఆశ్చర్యపోయాడు, బా ఇంత అద్భుతమైన లింగం ఉందా మీ ఇంట్లో. అందరూ చెప్పింది ఒకటే, ఈ కష్టాల కారణం మనం గత జన్మలో పాపం చేసుకున్నాం, రోగాలు వస్తాయి, అనుభవించాలి, వేరే మార్గం లేదు అన్నారు. మా అమ్మని అడిగాను, మరి దేవుడికి ఎందుకు మొక్కాలనే అని. మా అమ్మ అంది, అరే ఈ జన్మ అనుభవించవలసిందే, వచ్చే జన్మ మంచి జన్మ రావడానికి కోసం పూజ చేయాలి అంది. ఇంకా ఇంట్లో పరిస్థితి ఎలా వచ్చిందంటే, మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు, ఒక్క రూపాయి కూడా లంచం తీసుకునేవాళ్ళు కాదు. పోలీస్ వాళ్లే వచ్చి లంచం ఇచ్చేవాళ్ళు, మా జేబులో పెట్టేవాళ్ళు. అయినా మా నాన్నగారు తిరిగి వాపసు ఇచ్చేవారు, అరే ఏ జన్మలో పాపం చేసుకున్నానో, ఇంకో ఇలాంటి కొడుకులు పుట్టారు, మళ్ళీ పాపం చేయాలారా, వద్దు అని తిరిగి వాపసు ఇచ్చేవాడు. మా అమ్మ అంది, అరే మోసంతో సంపాదించిన డబ్బు ఉండదు, కష్టపడి సంపాదిస్తేనే అది మంచిది అని చెప్పేది. కానీ ఏం జరిగిందంటే, మా నాన్నగారు రిటైర్మెంట్ అయ్యారు, మేము ఎవరం సెటిల్ కాలేదు లైఫ్లో. సో ఆ రిటైర్మెంట్ అయిన డబ్బులతోటి ఫైనాన్స్ బిజినెస్ పెట్టాం. మేము అనుకుంటున్నాం మేము మంచివాళ్ళంగా అంతే మంచి జరుగుతుంది అని అనుకున్నాము. కానీ జరిగింది ఏంటంటే, 2 రివర్స్గా 500,000 లాస్ అయిపోయింది. అప్పుడు మా అమ్మని అడిగాను, ఏంటే మమ్మీ నువ్వేం చెప్పావు, ఇక్కడ ఏం జరిగింది, మోసం చేసిన డబ్బు వలన ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పావు, నిజాయితీతో సంపాదించిన డబ్బు ఉంటుంది అన్నావు, మరి ఇక్కడ ఎందుకు లాస్ అయినాం మనం అని అడిగితే మా అమ్మ ఏమంటుంది, ఆమెకే తెలీదు, బ్రహ్మజ్ఞానం, కర్మ తలరాత అని మాత్రం అంది. సో ఇంట్లో ఆఖరికి పరిస్థితి ఎలా వచ్చిందంటే, నాలాంటి జ్యోతిష్ దగ్గరికి ఎవరో వచ్చి అడిగారు, ఒకరు వచ్చారట, సార్ నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్ అని అడిగారట. ఆ జ్యోతిషుడు అన్నాడట, అరే నీకు 40 అన్ని కష్టాలేరా అన్నాడట. వాడు డిసప్పాయింట్లో పడిపోయాడు, అరే నేను 40 కష్టాలు పడాలా అని మళ్ళీ వాడికి కొంచెం ఆశ పుట్టిందట. సార్ మరి 40 తర్వాత అన్న సుఖపడతానా సార్ అని అడిగాడట. ఆ జ్యోతిషుడు అన్నాడట, అరే 40 తర్వాత నీ కష్టాల్లాగా అనిపించవు, దానికి అలవాటు పడిపోతావు అన్నాడట. సో మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది, కష్టాలు కష్టాల్లాగా అనిపించట్లేదు, దాన్ని కూడా దానికి అలవాటు పడిపోయినాం. మా ఇంటికే వచ్చి మా అమ్మకి ఎన్నో కష్టాలు చెప్పేవాళ్ళు అందరూ. మా అమ్మని అడిగేవాడిని, ఏంటి మమ్మీ మన ఇంట్లోనే ఇన్ని కష్టాలు ఉన్నాయి, వీళ్ళు మనకు కష్టాలు చెప్తారేంటి అని. మా అమ్మంది, అరే మనం కష్టాలలో సీనియర్స్ రా, పుట్టినప్పటి కష్టాలు పడుతున్నాం, వీళ్ళు ఈ కష్టాలు తట్టుకొని ఎలా ఉండగలుగుతున్నారు, మిగతా వాళ్ళందరికీ ఇప్పుడిప్పుడే కష్టాలు వస్తున్నాయి, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, అందుకే యాజ్ అ సీనియర్గా మన దగ్గరకు వచ్చి కష్టాలు చెప్పుకుంటున్నారు అంది. సో అది పరిస్థితి ఇంట్లో. ఇంకా ఎప్పుడైతే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయో, ఇంకా నేను అక్కడ ఉండలేకపోయినాను, నేను హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోయాను. ఆడిటర్గా సీఏ ట్రైనింగ్ చేసి నేను నా ఆడిటర్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. బ్యాచిలర్ను చిన్న రూమ్లో నా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఇంకా ఒక్కడిని రూమ్లో ఉండడం వలన నాకు ఇంకా విపరీతమైన ఆలోచనలు పిచ్చి పిచ్చిగా అయిపోవడం, డిప్రెషన్లో పడిపోయినాను. ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ అప్పులు తీర్చాలి, తల్లిదండ్రులను సుఖపెట్టాలి అని ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ డబ్బు వచ్చినట్టే వచ్చి మోసం జరిగేది. దెబ్బ మీద దెబ్బ, సమస్యల మీద సమస్యలు, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇంకా ఆఖరికి జీవితం పట్ల నాకు బోర్ కొట్టేసింది, చచ్చిపోదాం అని డిసిషన్ తీసుకున్నాను. మా ఇంటి దగ్గర ఒక అతను, మా ఫ్రెండు, లారీ కింద పడి చనిపోయాడు, యాక్సిడెంట్ అయింది. ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి 5 లక్షల రూపాయలు. నేను కూడా లారీ కింద పడి చనిపోతాను, 5 లక్షల రూపాయలు వస్తాయి, ఇంట్లో అప్పులన్నీ తీరుతాయని ఐడియా వచ్చింది. బాగుంది ఐడియా. సో అప్పుడు నా లోపలించి వచ్చిన మెసేజ్ ఏంటంటే, అరే నువ్వు ఇదంతా మీ తల్లిదండ్రుల సుఖం కోసమేగా చేసేది, నువ్వు చనిపోతే మీ తల్లిదండ్రులు ఇంకా ఎక్కువ బాధపడతారు, కాబట్టి ఆ డిసిషన్ తీసుకోకు అని వచ్చింది. సో అప్పుడు నాకు కూడా కరెక్టే అనిపించింది. నేను అనుకున్నాను, మా పేరెంట్స్ ఉన్నంత వరకు నేను బతుకుంటాను, వాళ్ళు చనిపోయిన తల్లారి నేను కూడా చనిపోతాను, ఈ జీవితంలో ఆనందం లేదు అని నాకు అనిపించేసింది. ఎవరిని చూసినా దుఃఖమయమే. డబ్బు ఉంటే ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉంటే డబ్బు ఉండదు, ఏదో రకమైన సమస్యలు అన్నీ ఉన్నా అసలుది ఉండదు, ఆనందం లేదు. సో ఇంకా నాకు జీవితం పట్ల విరక్తి పుట్టింది. అలా బతుకుతున్నాను, ఇంకా డిసిషన్ తీసుకున్నాగా బతకడానికి, మా పేరెంట్స్ ఉన్నంత వరకు బతకడానికి డిసిషన్ తీసుకున్నా కాబట్టి నేనేం చేశానంటే, నేను ఆడిటర్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. సో ప్రాక్టీస్ చేశాను, కొంతమందే చేస్తున్నాను, కొంతమందే క్లయింట్స్ వచ్చారు, ఒక 30-40 మెంబర్స్ క్లయింట్స్ ఉన్నారు. నా ప్రాక్టీస్ పెంచుకోవాలి అంటే ఏం చేయాలి అని నేను వెతుకుతున్న మూమెంట్లో మా ఫ్రెండ్ వచ్చి ఏం చెప్పాడు, అరే నువ్వు ఇంట్లో కూర్చుంటే ఇలా నీ ప్రాక్టీస్ పెరగదు, కాబట్టి నువ్వేం చేయంటే, బయట ఎన్నో మీటింగ్స్ జరుగుతుంటాయి, యోగా, ధ్యానం ఇలాంటి మీటింగ్స్ అవుతుంటాయి, నువ్వు అక్కడికి వెళ్ళు, నీకు క్లయింట్స్ పెరుగుతారు అని ఐడియా ఇచ్చాడు. సో అప్పుడు నేను సరే ఓకే అన్నాను. అప్పుడు మా ఇంకో క్లయింట్ వచ్చి ఏం చెప్పాడు, సార్ మేము ఇక్కడ ధ్యానం క్లాసులు పెట్టాం, రండి సార్ అని అన్నాడు. అంటే నేను అనుకున్నాను నా లోపల, ఏ ధ్యానం ఎవరు చేస్తాడు, ఇది ముసలివాళ్ళు చేయాల్సిన పని, జీవితం పట్ల విరక్తి పుట్టిన వాళ్ళు చేయాల్సిన పని, నేను ఈ ఏదో చేయడం ఏంటి, ధ్యానం పట్ల ఒక నెగిటివ్ అభిప్రాయం ఉంది అందరికి, నాకు కూడా అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఒక ధ్యాని జ్ఞానియే రియల్గా లైఫ్ను ఎంజాయ్ చేస్తాడు. నా క్లాస్ వింటే మీకే తెలుస్తుంది నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నాను అని. సో నేను అప్పుడు మాత్రం నేను నా ప్రాక్టీస్ పెంచుకోవాలి అనే ఉద్దేశంతో ఆ ధ్యాన ప్రచారానికి వెళ్ళాను, ధ్యానం క్లాస్కి వెళ్ళాను. ఫస్ట్ రోజు అక్కడికి వెళ్ళాను, ఒక గంట సేపు ధ్యానం చేయించారు, ఒక గంట సేపు క్లాస్ చెప్పారు. సో ఆ క్లాస్ విన్నాను, కొందరికి కార్డు, నా విజిటింగ్ కార్డు ఇచ్చేసి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళాక ఫస్ట్ నాకు ఒక ఆలోచన వచ్చింది, అన్నం వండుతున్నాను బ్యాచిలర్గా, ఆ అన్నం ఉడికే టైం ఏం చేస్తావా, 10 నిమిషాలు కళ్ళు తెరిచినా పర్లేదు, శ్వాస మీద ధ్యాస పెట్టు అని ఒక ఆలోచన వచ్చింది. నాకు ఈ అస్మా వచ్చాక రాత్రులు నిద్రలో ఉండకపోయేది, దాని వలన ఏం జరిగిందంటే నాకు మెమరీ లాస్, ఎంత స్టడీస్లో ఫాస్ట్గా ఉండేవాడిని అంత స్లో అయిపోయాను, ఏం చదివినా గుర్తుండకపోయేది. నేను నా కాన్సన్ట్రేషన్, నా మెమరీ పవర్ పెరగడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. నేను ఉచ్చిష్ట గణపతి మంత్ర ఉపాసన కూడా చేశాను, ఎన్నో టెక్నిక్స్ ఉపయోగించాను, ఎక్కడా నాకు నా కాన్సన్ట్రేషన్ పెరగలేదు. అప్పుడు సరే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి చూద్దాం, కళ్ళు తెరిచినా పర్లేదు, దీనివల్ల నా మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్ పెరుగుతుందేమో అని అనుకున్నాను. అలా నేను శ్వాస మీద ధ్యాస పెట్టడం మొదలెట్టాను, కళ్ళు తెరిచిన ఇంకా చూడండి నా లైఫ్ టర్నింగ్ స్టార్ట్ అయింది. నేను ఊహించలేదు నేను ఇప్పుడు ఈ స్థితికి వస్తానని. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచారు అని అంటారు. తాను అంటే మనసు, దైవం అంటే ఆత్మ. మనసు ప్రోగ్రామింగ్ ఒకటి ఉంది, ఆత్మ ప్రోగ్రామింగ్ ఒకటి ఉంది. నేను మనసు ప్రోగ్రామింగ్ తోటి ధ్యానంలోకి వెళ్ళాను నా ప్రాక్టీస్ పెంచుకోవాలని, కానీ దైవం ప్రోగ్రామ్ అది కాదు. నా ప్రాక్టీస్ ఇప్పుడు వదిలేసి ధ్యాన ప్రచారం చేస్తున్నాను 1 ఇయర్ నుంచి. సో నేను ధ్యానం చేస్తూ వచ్చాను. 2వ రోజే నేను 8 గంటలు ధ్యానం చేశాను. కూర్చుంటే 2 గంటలు, కూర్చుంటే 2 గంటలు, ఎటు ఎటుపోతున్నానో నాకు అర్థం కావట్లే. ఒక రకమైన మార్పు, ఒక రకమైన మత్తు లాంటి ఎనర్జీ నా లోపలికి వస్తోంది. శరీరం మొత్తం మూమెంట్ అవుతోంది, ఏదో పాకినట్టు, చీమలు పాకినట్టు శరీరం అంతా. నేనే ఆశ్చర్యపోయాను, నేను 8 గంటలు ధ్యానం చేయడం ఏంటి? 3వ రోజు కూడా 8 గంటలు ధ్యానం చేశాను. ఇంకా 4వ రోజు అయితే నీ లైఫ్లో అద్భుతం జరగబోతోంది, అద్భుతం జరగబోతోంది అని మెసేజ్ నా లోపల నుంచి. ఏంటో తెలియదు అద్భుతం, ధ్యానం అంటేనే ఇష్టం లేదు, కానీ అలా కూర్చుంటున్నాను. ఆ రోజు జరిగిన అద్భుతం చెప్పే ముందు ఒక శ్లోకం చెప్తాను. నేను భగవద్గీత వినేవాణ్ణి బాగా, ఘంటసాల సీడీ విన్నాను భగవద్గీతది. వింటుంటే దాంట్లో ఎన్నో శ్లోకాలు చెప్పాడు, కానీ ఒక శ్లోకం నాకు అట్రాక్ట్ అయింది. ఆ శ్లోకంలో కృష్ణుడు ఏమంటాడంటే, ఎవరైతే ప్రాణాపాన వాయువులను స్తంభించి దృష్టిని భ్రూమధ్యమున పెట్టి మనసును బుద్ధిని వశపరుచుకుంటారో అట్టి వాళ్లకే ముక్తి వస్తుంది అంటాడు ఆయన. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, ప్రాణాపాన వాయువులను స్తంభించమంటున్నాడు. అంటే తీసుకునే శ్వాస, విడిచే శ్వాస రెండింటిని స్తంభించమంటున్నాడు. అంటే శ్వాసను ఆపాలి, శ్వాసను ఆపి మనసును బుద్ధిని వశపరుచుకుంటే ముక్తి వస్తుంది అంటున్నాడు. నాకనిపించింది, శ్వాస లేకుండా ఎలా ఉంటాం, ఇది సాధ్యమా? మీకెవరికైనా సాధ్యమైందా? అప్పుడు నాకు అనిపించింది, ఈయనకైనా పిచ్చా ఇలా చెప్పాడు ఈ శ్లోకం అని నేను అనుకున్నాను. పిచ్చా అని మాత్రం అనుకున్నాను. సో ఆ రోజు 4వ రోజు ధ్యానం చేస్తున్నాను. ఆ రోజు శ్వాసలో ఒక రకమైన మార్పు ఉంది. మామూలుగా శ్వాస కాకుండా ముక్కు కొనల నుంచి ఇలా పాకినట్టు, చీమలు పాకినట్టు ఇలా ముక్కు కొనల నుంచి ఆ కళ్ళ రెండు మధ్యలో ఆ భ్రూమధ్యం దగ్గరికి పాకినట్టు వెళ్తోంది శ్వాస. అలా గమనిస్తున్నాను, కొద్దిసేపు అయ్యాక శ్వాస ఆగిపోయింది. నాకు భయం అయింది, అమ్మా చచ్చిపోతానా ఏంటి శ్వాస లేకుండా. కానీ లోపల నుంచి మెసేజ్, ఏం కాదురా అలాగే కూర్చో అని వచ్చింది. అప్పుడు నేను లోపల గమనించడం మొదలెట్టాను ఏం జరుగుతోంది. నార్మల్గా భయమైనప్పుడు కొంచెం గుండె కొట్టుకుంటుంది, కానీ గుండె సౌండ్ కూడా వినబడట్లేదు. నాకు ఇంకా భయమైంది, అమ్మో హార్ట్ అటాక్ వచ్చిందేమో అని. మళ్ళీ లోపల నుంచి మెసేజ్, ఏం కాదురా అలాగే కూర్చో అని. అప్పుడు నేను ఇంకా గమనిస్తుంటే ఆ భ్రూమధ్యంలో కళ్ళ రెండుల మధ్యలో టప్ టప్ అని సౌండ్ రావడం మొదలెట్టింది, గుండె సౌండ్ లాగా. ఇదేంట్రా బాబు గుండె సౌండ్, ఇక్కడ కొట్టుకుంటోంది అని అనుకున్నాను. కొద్దిసేపు అయ్యాక చక్రం తిరగడం మొదలెట్టింది, చక్రం తిరిగినట్టు రౌండ్గా సర్కిల్ లాగా ఆ భ్రూమధ్యంలో తిరగడం మొదలెట్టింది. కొద్దిసేపు చక్రం తిరిగింది, కళ్ళు తిరిగాయి, ఇంకా ఏమైందో నాకు తెలియలేదు. 9:00 కూర్చుంటే రాత్రి అరౌండ్ 11:30 లేచాను. ఒక 2-2.5 అవర్స్ ప్రాసెస్ జరిగింది. ఒక గంట సేపు శ్వాస లేకుండా ఎరుకలో ఉన్నాను. ఇది మొదటి అద్భుతం, నాకు ధ్యానంలోకి వచ్చాక జరిగిన అద్భుతం. ఆ రోజు అలాగే పడుకున్నాను, తెల్లవారి లేశాను. ఒక బ్రహ్మానందం యాక్టివేషన్ అయింది నా లోపల. ఆనందమే ఆనందం, విపరీతమైన ఆనందం వస్తోంది. సమస్యలన్నీ అలాగే ఉన్నాయి, కానీ విపరీతమైన ఆనందం వస్తోంది. నేను కృష్ణుణ్ణి పిచ్చోడా అని తిట్టాను. కృష్ణుడు పిచ్చోడేం కాదు, నేనే పిచ్చోడిని. ఆయనే అనుభవపూర్వకంగా ఆ స్థితికి చేరాకనే ఆ శ్లోకం చెప్పాడు అని అనిపించి ఇప్పుడు నేను యాక్చువల్ స్పిరిచువాలిటీలోకి వచ్చాను. ఇన్ని రోజులు కృష్ణుడి విగ్రహానికే మొక్కాం, కానీ ఆయన చెప్పింది చేయలేదు. ఇంకేంటి, ప్రాణాపాన వాయువులను స్తంభించేశాను, ఇంకా మనసును బుద్ధిని వశపరుచుకుంటే ముక్తి వస్తుంది అని అనిపించేసింది. అప్పుడు నాకు ధ్యానం పట్ల ఇంట్రెస్ట్ వచ్చేసింది. నేనెవరిని ఇంతకు, ఈ జన్మలో కనబడుతూనే ఉంది, ఒక ఆడిటర్ ప్రాక్టీస్ చేస్తున్నాను, మామూలుగా ఉన్నాను. కానీ గత జన్మలో ఎవరిని, యోగినా? ఎందుకంటే ఈ ధ్యానం యోగులే చేస్తారు అంటారుగా. మరి నేను గత జన్మలో యోగినైతే మరి ముక్తి పొందిపోవాలి కదా, మళ్ళీ ఈ జన్మ ఎత్తడం ఏంటి, ఇదంతా ఏంటి అని నాకు డౌట్ వచ్చేసింది. నేను ధ్యానం చేయట్లేదు, ధ్యానమే నా వెంబడి పడుతోంది. అప్పుడు అసలు ఈ పిరమిడ్ సొసైటీ వాళ్ళు ఎవరు, వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి, వీళ్ళ ఉద్దేశాలు ఏంటి, వీళ్ళ గురించి తెలుసుకోవాలి అని అనిపించింది. వీళ్ళు చెప్పిన ధ్యానం చేస్తేనే ఇంత మార్పు నాకు వస్తుంది, వీళ్ళ గురించి తెలుసుకోవాలి అని నాకు అనిపించింది. తెల్లవారి క్లాస్కి వెళ్ళాను. అక్కడ నాకు ఒక పాంప్లెట్ ఇచ్చారు. ఆ పాంప్లెట్లో బ్రహ్మర్షి సుభాష్పతి గారు ఫోటో ఉంది, ఎన్నో శ్లోకాలు భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడని, బుద్ధుడు చెప్పాడని ఎన్నో శ్లోకాలు చెప్పి ఫైనల్గా 4 వాక్యాలు చెప్పాడు పత్రి సార్. అవి విని ఆశ్చర్యపోయాను. ఆయన ఏమన్నాడంటే, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అని మొదటి వాక్యం, రెండవది మనకు మనమే డాక్టర్లము, మూడవది మనకు మనమే గురువులము, నాలుగవది మనకు మనమే దేవుళ్ళము అని ఇలా నాలుగు పదాలు చెప్పాడు. నేను విని ఆశ్చర్యపోయాను. ఇదేంట్రా బాబు, ఒక వెరైటీ మాస్టర్ వచ్చాడు భూమి మీద. ఇంతకుముందు అందరూ నా దగ్గరికి రా, నేను బాగు చేస్తా అనే గురువులను చూసాం, కానీ ఈయనేమో నువ్వే దేవుడు అంటాడేంటి, నేనా దేవుణ్ణి, నేనా నా జీవితాన్ని సృష్టి చేసుకుంటున్నాను అని నాకు అనిపించింది. గురువు దేవుడు అంటే హయ్యెస్ట్ స్థితులు. కనీసం నేను డాక్టర్ని ఎలా అవుతా, నాకు నేను నా ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోగలుగుతా అని నాకు డౌట్ వచ్చింది. ఏ బాడీని బాడీలో ఏ పార్ట్ని ఏమంటారో కూడా నాకు తెలియదు, ఇప్పటికి కూడా సరిగా తెలియదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నాకు తగ్గని రోగం అంటూ లేదు. నా కాన్సెప్ట్లో తగ్గని రోగాలు అంటూ లేవు, ఆల్మోస్ట్ అన్ని రకాల రోగాలు తగ్గాయి. డాక్టర్లు సైంటిస్టులు నా క్లాసులో వచ్చి వింటున్నారు. కానీ అప్పుడు నాకు అనిపించింది, నేను ఎలా డాక్టర్ని అయితా అని. సరే చూద్దాం, ఇంత బ్రహ్మానందం వచ్చేసింది, నేనే డాక్టర్నేమో, చూద్దాం అని సాధన చేయడం మొదలెట్టాను. విపరీతమైన మార్పులు రావడం మొదలెట్టాయి, బ్రహ్మానందం మొదలైంది. నాకు బ్యాక్ పెయిన్ ఉండేది, బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది కొద్దిగా. అలాగే నాకు ఒకరోజు ధ్యానంలో కూర్చుంటే నాకు డెంటల్ ప్రాబ్లం ఉంది. ఆ రోజు ధ్యానంలో కూర్చోగానే నాకు నోరు ఆటోమేటిక్గా ఆ అని తెరుచుకుంది. నోరు తెరుచుకొని ప్రతి పన్ను చుట్టూ ఏదో ఒక శక్తి వచ్చేసి ఇలా మొత్తం పన్ను చుట్టూ క్లీన్ చేస్తోంది. ప్రతి పన్ను చుట్టూ సందులల్లో మొత్తం క్లీన్ చేస్తోంది. ఎలాగైతే డెంటిస్ట్ చేసే ముందు ఎలాగైతే సౌండ్స్ వస్తాయో ఆ సేమ్ అలాగే జరుగుతోంది. కళ్ళు మూసుకున్నాను, ఎవరూ లేరు రూమ్లో, ఏ మాస్టర్ ఎవరూ కనబడట్లేదు. ఆ ఎనర్జీ క్లీన్ చేస్తోంది. 2 గంటలు జరిగింది ఈ ప్రాసెస్. మధ్యలో ఊంచేశాను, నోట్లో నీళ్లు ఊరాయి, ఊంచేశాను, మళ్ళీ కూర్చున్నాను. అలా 2 అవర్స్ జరిగింది. జరిగాక నాకు డౌట్ వచ్చింది, ఇది రియల్గా జరిగిందా కలనా అని. ఊంచేసాగా అని చూసుకుంటే అక్కడ క్లియర్గా ఉమ్మి ఉంది కింద. అప్పుడు అనుకున్నాను, అమ్మా ఈ ధ్యానంలో ఫ్రీ ఆపరేషన్స్ అవుతాయా, రూపాయి ఖర్చు లేదు, ఎంత బాగుందే ఈ ధ్యానం, మన పత్రిసారి చెప్పినట్టు నాకు నేనే డాక్టర్ని అయిపోతున్నా అని అనిపించేసి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేసింది నాకు. అప్పుడు నేను మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను, అమ్మా ఈ ధ్యానం చేస్తే బ్రహ్మానందం వస్తుంది, ఆపరేషన్లు అవుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, నువ్వు కూడా ధ్యానం చెయ్యి, ఇంట్లో అందరికి ధ్యానం చెప్పు అని ఆ ఆనందంలో గంటలు ఫోన్లో మాట్లాడుతున్నాను. అప్పుడప్పుడే ప్రాక్టీస్, జేబులో డబ్బులు లేవు, మొబైల్ తోటి మాట్లాడుతున్నాను. అప్పుడు కాస్ట్ ఎక్కువ ఉండేది, 2 రూపీస్ 3 రూపీస్ అలా ఉండేది ఎస్టీడీ కాల్. అయినా పర్లేదు, డబ్బు సంఘ తర్వాత అని ఫోన్లో మాట్లాడాను. ఒక 10-15 గంటలు మాట్లాడుంటా ఆ మంత్ ఎండింగ్ అయిపోయింది, బిల్లు రానే వచ్చింది చేతికి. జేబులో డబ్బులు లేవు, ఎలా కట్టాలరా బాబోయ్ బిల్లు అనుకున్నాను. కానీ ఏం జరిగిందంటే ఆ బిల్లు తీసి చూశాను. ఆశ్చర్యకరంగా నేను ఫిబ్రవరి 9, 2004లో మెడిటేషన్లోకి వచ్చాను. 1st నుంచి 9th వరకు చేసిన కాల్స్ రికార్డ్ అయ్యాయి. కానీ 9th నుంచి ఆ మంత్ ఎండింగ్ వరకు మా అమ్మతో మాట్లాడిన ఒక్క కాల్ కూడా రికార్డ్ కాలేదు. 4-5 వేలు బిల్లు వస్తుందనుకున్న నాకు జస్ట్ నార్మల్గా 5-600 బిల్లే వచ్చింది. నేనే ఆశ్చర్యపోయాను, అమ్మా ఈ ధ్యానంలో అద్భుతాలు కూడా జరుగుతాయా, గంటలు ఫోన్లో మాట్లాడచ్చు, బిల్లు రాదు, బా ఎంత బాగుందే ఈ కాన్సెప్టు అని ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేసింది. 1 మంత్ కాలేదు, బ్రహ్మానందం, అద్భుతాలు, ఆపరేషన్లు ఇవన్నీ జరిగే వరకు నాకు ఇంకా విపరీతమైన ఇంట్రెస్ట్ వచ్చేసింది ఈ ధ్యానం పట్ల. ఈ సృష్టి రహస్యం తెలుసుకోవాలి, ఈ కష్టాల కారణం ఏంటి, ఈ మనుషులు ఎందుకు కష్టపడుతున్నారు, ఇదంతా ఏంటి నేను తెలుసుకోవాలని ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేసింది. నాకు ఎన్నో డౌట్స్ ఉండేవి, నా పేరే డౌట్ల మాస్టర్ అని పేరు పెట్టారు. ఎనీ డౌట్స్ అనగానే ఫస్ట్ చెయ్యి, నేనే లేబట్టేవాడిని. అప్పుడు ఒక మాస్టర్ ఏం చెప్పాడు, మీ డౌట్స్ తీర్చడం మా మించి కాదురా బాబు, మాస్టర్లు పారిపోయేవాళ్ళు అన్ని డౌట్స్ అడిగేవాడిని. అప్పుడు ఒక మాస్టర్ ఏం చెప్పాడంటే, అరే పిరమిడ్ సొసైటీలో ఎన్నో అద్భుతమైన బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ అన్ని చదువు, నీ డౌట్స్ అన్ని తీరుతాయి అని చెప్పాడు. సృష్టిలో ఉన్న హయ్యెస్ట్ జ్ఞానమంతా పిరమిడ్ సొసైటీలో ఉంది. సో ఈ బుక్స్ రిలీజ్ చేసిన ఆ తండ్రికి, బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. సో అప్పుడు నేను బుక్స్ తీసి చదవడం మొదలెట్టాను. నాకు బుక్స్ చదవడం అంటే ఇష్టం ఉండకపోతుండే, కానీ జ్ఞానదాహం పెరిగింది కాబట్టి ఇంకా ఫస్ట్లో నిద్ర వచ్చేది, కానీ నిద్రలేసి ఇమ్మీడియట్గా చదివేవాడిని. బుక్స్ చదువుతుంటే నేను ఫస్ట్ ఎక్కడ ఆగిపోయినానంటే ధ్యానంలోకి రాకముందు కర్మ అనే పాయింట్ దగ్గర ఆగిపోయినాను. ప్రతిదానికి అందరూ కర్మ కర్మ అంటున్నారు, తలరాత మనం ఏం చేయలేం, మన లైఫ్ మన చేతిలో లేదు అని ఇలా చెప్తూ వచ్చారు. మరి కర్మ గురించి పిరమిడ్ సొసైటీ వాళ్ళు ఏం చెప్తున్నారు అని బుక్స్ తీసి చదివాను. భీష్మ కర్మ సిద్ధాంతం అనే బుక్ చదివాను, కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా బుక్స్ చదువుతుంటే పత్రిసారే తులసిదళం అనే బుక్లో ఏం చెప్పారంటే, కృష్ణుడు ఆల్రెడీ చెప్పాడు అని చెప్తూ ఏమన్నాడు, ఆత్మజ్ఞానం వస్తే కర్మలన్నీ దగ్ధమైపోతాయి అని చెప్పాడు. అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మానాం అని చెప్పాడు కృష్ణుడు. మరి ఆత్మ ఎక్కడుంది? ఆత్మ మన లోపలనే ఉంది. సో మన లోపల ఉన్న ఆత్మ గురించి తెలుసుకుంటే ఆ జ్ఞానమనే అగ్నిలో కర్మలన్నీ దగ్ధమైపోతాయి. సో అప్పటి నుంచి నేను కర్మ కర్మ అని అనకుండా సో ఈ ఆత్మజ్ఞానం తెలుసుకుంటాను అని మొదలెట్టాను ఇంకా సాధన చేయడం. ఇంకా బుక్స్ చదువుతుంటే ఇంకో బుక్లో రామ్తా అనే బుక్ చదివాను. ఈ బుక్లో రామ్తా అనే మాస్టర్ ఒక బానిస, అక్కడ ఉన్న రాజులందరూ ఆయనను హింసిస్తుంటారు. ఆయన భరించలేక ఒక గ్యాంగ్ను తయారు చేసి ఎన్నో రాజ్యాలను హస్తగతం చేసుకుంటాడు. అంటే ఎంతోమంది సైనికులను రాజులను చంపుతాడు. అదే జన్మలో ఆయనకు ఒక స్థితిలో ఆత్మజ్ఞానాన్ని పొంది ముక్తి పొందుతాడు. ఆయన చనిపోడు, శరీరం సశరీరంతోటే తన లోకానికి తాను వెళ్ళిపోతాడు. ఆయన ఏమంటాడంటే, నా అంత పాపులా మీరు, నేను ఇదే జన్మలో లక్షల మందిని చంపి నేను ఇదే జన్మలో ముక్తి పొందాను, నాకు సాధ్యమైనప్పుడు మీకెందుకు సాధ్యం కాదు అంటూ ఆయన ఏమన్నాడంటే, కర్మ సిద్ధాంతం అనేది కూడా ఒక నమ్మకమే, ఉన్నది అంటే ఉన్నది, లేదు అంటే లేదు, మీరు కర్మ సిద్ధాంతం దాటి ముందుకు వెళ్ళవచ్చు అని చెప్పాడు. ఎప్పుడైతే ఆయన ఈ మాట అన్నాడో, రైట్, ఇప్పటి నుంచి నేను కర్మ సిద్ధాంతం దాటి ముందుకెళ్ళిపోతాను అని ఇంకా డిసిషన్ తీసుకున్నాను. ఈ విషయం చెప్తే చాలామంది నన్ను విమర్శిస్తున్నారు కూడా, సార్ నువ్వు కర్మ తప్పించుకునే ఉపాయం చెప్తున్నావు అనుభవించకుండా అని చాలామంది అన్నారు. నేనంటున్నాను, నిజంగా కర్మ అనుభవించాలంటే మీరే తప్పించుకొని పారిపోతున్నారు. గత జన్మలో పాపం చేసుకుంటే రోగాలు వస్తాయి అనుభవించాలి అంటున్నారుగా, మరి అనుభవించండి. మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు, మందులు ఎందుకు వాడుతున్నారు? నేను ఇక్కడ కర్మ తప్పించుకునే ఉపాయం చెప్పట్లేదు, కర్మ దాటి ముందుకెళ్ళండి, ప్రేమించండి, ఆ రోగాలను ప్రేమిస్తే మీ జీవితం మారుతుంది అని చెప్తున్నాను అన్నాను. సో మీ ఇష్టం, నేను ముందే చెప్తున్నాను, కర్మ సిద్ధాంతం ఉంది అని నమ్మారా చచ్చినా మీ రోగాలు తగ్గవు. ఎందుకంటే మీరే అంటున్నారు గత జన్మలో పాపం చేసుకుంటే రోగాలు వస్తాయి, అనుభవించండి. మరి మీ ఇష్టం, మీరు డిసైడ్ చేసుకోండి. నేను ఒకప్పుడు జ్యోతిష్యుణ్ణి, జ్యోతిషం ప్రచారం చేశాను, ఇప్పుడు జ్యోతిషం నేనే ఫాలో కావట్లేదు, నేను ఎవరికీ చెప్పట్లేదు. ఇప్పుడు జ్యోతిషం నా మీద ప్రభావం చూపించదు, బికాజ్ నేను నమ్మట్లేదు కాబట్టి. నిజంగా గ్రహాలు 9 గ్రహాలు అందరికీ సమానమే అయితే మరి ముస్లింస్కి ఎందుకు పనిచేయదు జ్యోతిషం, క్రిస్టియన్స్కి ఎందుకు పనిచేయదు? మనం ఏదైతే చెడు రోజు అంటామో వాళ్ళు అదే రోజు పెళ్లిళ్ళు చేసుకుంటారు, మరి వాళ్ళకెందుకు వర్తించదు ఇది? బికాజ్ వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి. సో నమ్మితే పనిచేస్తుంది, నమ్మకుంటే పనిచేయదు. సో నా జీవితం నా చేతిలో ఉంది అని నమ్మడం మొదలెట్టాను కాబట్టి నేను జ్యోతిష్యం అన్నిటినీ కూడా మెల్లిమెల్లిగా వదిలేయడం మొదలెట్టాను. సో కర్మ సిద్ధాంతం దాటి ముందుకెళ్ళిపోయాను. ఇంకా అంటే నా జీవితంలో ఇప్పటి నుంచి గతం యొక్క ప్రభావం ఉండదు. సరే మరి భవిష్యత్తు గురించి, ఆల్మోస్ట్ భూమి మీద ఉన్న వాళ్ళందరూ భవిష్యత్తు ఫిక్స్ అయిపోయింది అనే భావనలో ఉన్నారు. జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తారు, సార్ నాకు పెండ్లు ఎప్పుడైతుంది, నాకు ఎప్పుడు పిల్లలు పుడతారు అని ఇలా అడుగుతుంటారు. అంటే ఏంటి, మన భావన ఫ్యూచర్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది తలరాత అని ఇలా నమ్ముతున్నాం. మరి దీని గురించి యోగులు జ్ఞానులు ఏమంటున్నారంటే, ఫ్యూచర్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యలేదు, ఫ్యూచర్ ఈజ్ ఫ్లెక్సిబుల్, మీరు ఎలా అంటే అలా మార్చుకోవచ్చు అని చెప్పారు. పత్రిసారు కూడా ఏమన్నారు, మన నోటి మాటలే మన నుదుటి రాతలు అన్నారు. అంటే మన నుదుటి రాత మన ఇష్టం ఉన్నట్టు మనం మార్చుకోవచ్చుగా, ఓకే నమ్ముదాం. నేను ఎవరి మాట కూడా పూర్తిగా నమ్మను, పత్రిసారే కానీ ఎవరైనా కానీ వింటాను, చేసి చూస్తా, రిజల్ట్ వస్తే నమ్ముతా లేకుంటే వదిలేస్తా, ఆ టైప్. మీరు కూడా అంతే, నా మాట వినండి, చేసి చూడండి, రిజల్ట్ వస్తే నమ్మండి లేకుంటే వదిలేయండి. సో గతానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, భవిష్యత్తు కూడా ఏమీ లేదు, ఫిక్స్ అయ్యలేదు, ఇంకా ప్రజెంట్కి వచ్చాను. మరి ప్రజెంట్లో ఎక్కడ జరుగుతుంది సృష్టి? నేను అంతకుముందు బాహ్యంగా వెతికాను, నా రోగం రావడానికి కారణం వాస్తు, ఆ డోర్ బాగాలేదు, లేదా జ్యోతిషం శని బాగాలేడు, వాడు మోసం చేశాడు, వీడు మోసం చేశాడు అని ఇలా బయట వెతికాను. కానీ ఇక్కడ యోగులు జ్ఞానులు ఏమంటున్నారు, మన లోపలనే జరుగుతోంది సృష్టి అని అన్నారు. అంతర్ముఖులు గండి అని చెప్పారు. సరే చూద్దాం, అంతరంలోనే జరుగుతోందా, ఇది ఎక్కడ జరుగుతోంది అని ఇంకా నా లోపలికి వెళ్ళడం మొదలెట్టాను, అంతర్ముఖుని అవ్వడం మొదలెట్టాను. అంటే గతానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, గతం గత, అలాగే భవిష్యత్తు కూడా ఏమీ లేదు, సృష్టి బయట జరగట్లేదు లోపల జరుగుతోంది అని లోపలికి వెళ్ళడం మొదలెట్టాను. లోపల కళ్ళు మూసుకుంటే ఏముంటుంది, చీకటి ఆలోచనలు తప్ప ఇంకేం లేవు, ఫీలింగ్స్ ఇవి ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇన్ని రోజులు కర్మ కర్మ అని కూర్చున్నాము, కానీ ఇప్పుడు కర్మ లేదని తెలిసిందిగా. మరి ఇప్పుడు రోగాన్ని ఎలా డీల్ చేయాలి? నాకు ఆయాసం ఉంది, ఆస్త్మా, బ్యాక్ పెయిన్, డెంటల్ ప్రాబ్లమ్స్, పైల్స్, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి ఇవెట్లా డీల్ చేయాలి అని ఇంకా బుక్స్ చదవడం మొదలెట్టాను. అప్పుడు నా చేతికి అతీశా ప్రజ్ఞావిధం అనే బుక్ వచ్చింది. ఆ బుక్ చదవడం మొదలెట్టాను. అతీశా అనే మాస్టర్ ఒక యోగి, హిమాలయాల్లో ధ్యానం చేసి ముక్తి పొందుతాడు, ముగ్గురు గురువుల దగ్గర శిక్షణ పొందుతాడాయన. మనకు ఒక గురువు దొరకడమే కష్టం, డబ్బు తీసుకునే గురువులు కాదు, ఆత్మజ్ఞానం ఇచ్చే గురువులు. అలాంటిది ముగ్గురు గురువుల దగ్గర శిక్షణ పొందుతాడు. ఆయన తన అనుభవ జ్ఞానాన్ని ఆ బుక్లో రాశాడు. రాస్తూ ఆయన ఏమన్నాడంటే, వాళ్ళకు కూడా హిమాలయాల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయట, మరి అక్కడ డాక్టర్లు ఉంటారా, మరి వాళ్ళు ఏం చేస్తారు, అసలు మనకు హెల్త్ ప్రాబ్లం వస్తే మనం ఏం చేస్తున్నాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మందులు వాడతాం, ఆ రోగాన్ని చంపాలి అని ప్రయత్నం చేస్తాం, దరిద్రపు రోగాలు, దరిద్రపు నొప్పులని తిడుతూ ద్వేషిస్తూ చంపేస్తున్నాం, చంపడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి హిమాలయాల్లో యోగులు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారట అంటే, ఆ రోగం ఏదొచ్చినా హాయ్ ఫీవర్ వెల్కమ్ అంటారట. ఆయన ఏమంటున్నాడంటే, మన లోపల ఉన్న నెగటివ్ శక్తులు కూడా ఒక అద్భుతమైన శక్తులే, వాటిని ప్రేమిస్తే, వాటితోటి ఫ్రెండ్షిప్ చేస్తే అవి కూడా సహాయం చేస్తాయి అన్నాడు. ఆ నొప్పి వచ్చినప్పుడు దాన్ని చంపకండి, పానం చేయండి, జుర్రుకోండి, స్వీకరించండి అంటున్నాడు. నాకు కోపం వచ్చింది, ఇదేమైనా మామిడి పండ జుర్రుకోవడానికి అని అనుకున్నాను. ఆ బుక్ తీసి పడేసా, మళ్ళీ తీసి చదివా, ఏంట్రో వెరైటీగా చెప్తున్నాడు ఈయనే అని బుక్ తీసి చదివాను. ఒక 4-5 సార్లు బుక్ పడేసా, కానీ ఆ బుక్ చదివాక అనిపించింది, అబ్బా ఇది వెరైటీగా ఉంది, జ్ఞానం హయ్యెస్ట్ జ్ఞానం అనిపించింది. అప్పుడు ఇంకా బుక్ అంతా చదివాక కళ్ళు మూసుకున్నాను. నేను ధ్యానం చేస్తుంటే ఇంకా కొత్త ఆప్షన్ ఒకటి తెలిసింది, ఇన్ని రోజులు రోగాలను చంపాం, ఇప్పుడు ప్రేమించవచ్చు అని కూడా తెలిసింది. ఇంకా నాకేదైనా కొత్త విషయం తెలిసిందంటే అది చేయకుండా ఉండలేను నేను. ఇంకా అప్పుడు ఆలోచించడం మొదలెట్టాను, ఇప్పుడు ఏం చేయాలి నేను, బ్యాచిలర్ను, ఒక్కడిని రూమ్లో కూర్చున్నాను. అప్పుడు ప్రపంచాన్ని అంతా గమనించడం మొదలెట్టాను. ఫస్ట్ మా ఇంట్లోనే 30 ఏళ్ళని చూస్తున్నాను, ఎన్నోసార్లు ప్రతిసారి రోగాలను చంపాలనే ప్రయత్నం చేస్తున్నాం. ప్రపంచ దేశాల్లో 600 కోట్ల మంది ఏమో ఉన్నారట, అందరూ రోగాలు చంపాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చంపగలిగామా మన రోగాలను? ఎన్ని చంపుతుంటే అన్ని కొత్త కొత్త రోగాలు పుడుతున్నాయి. అల్టిమేట్గా మనం రోగాల ద్వారానే చనిపోతున్నాం, కానీ రోగాన్ని మనం చంపలేకపోతున్నాం. చనిపోయేటప్పుడు రోగాల ద్వారానే చచ్చిపోతున్నాం మనం. బాయ్ అని ఆనందంగా చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది. సో బాగా అబ్జర్వ్ చేశాను, మొత్తం అందరూ చంపాలనే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది రిజల్ట్ రావట్లేదు కాబట్టి ఇంకా ఇంకొకటే ఒక ఆప్షన్ మిగిలింది, అదే ప్రేమించడం. నా లోపల నుంచి వచ్చిన మెసేజ్ ఏంటంటే, అరే భూమి మీద అన్ని ప్రయత్నాలు చేశారా రోగాలను డీల్ చేసే విధానంలో, కానీ ఒకటే ఒక ఆప్షన్ వదిలేశారు, అదే ప్రేమించడం, నువ్వు ఆ పని చేయరా అని నా లోపల నుంచి మెసేజ్. కానీ నా భయం ఏంటంటే, రోగాలను చంపితేనే మనం వెంబడిపడుతున్నాయి, ఇప్పుడు వీటిని ప్రేమించామనుకో ఏం జరుగుతుంది, పర్మనెంట్గా నాతోటే ఉంటాయేమో అని నా భయం. ఫ్రెండ్స్ కలిసే ఉంటారుగా, ప్రేమికులు కలిసే ఉంటారుగా అని నాకు అనిపించింది. కానీ నా లోపల నుంచి మెసేజ్, నువ్వు చేయిరా ఈ సాధన ఏం కాదు అని నా లోపల నుంచి మెసేజ్. ఇంకా ఫైనల్గా నేను డిసిషన్ తీసుకున్నాను, ఇప్పటి నుంచి నేను రోగాలను చంపాను, ఏమవుతుంది కానీ మ్యాక్సిమం చనిపోతా, అంతకంటే ఏం జరగదుగా, ఇంకో జన్మెత్తుతా, అని ఫైనల్గా డిసిషన్ తీసుకున్నాను. కానీ ఇన్స్పిరేషన్ కోసం ఏదైనా ఒక నెగిటివ్ శక్తి సహాయం చేసేది సృష్టిలో ఉందా అని వెతకడం మొదలెట్టాను. నెగిటివ్ శక్తులను అబ్జర్వ్ చేయడం మొదలెట్టాను. రాత్రి పడుకున్నాను, పైన ఫ్యాన్ తిరుగుతోంది. ఎన్ని వైర్లు వస్తాయి కనెక్షన్ ఎలక్ట్రిసిటీ నుంచి ఫ్యాన్కు? 2 వైర్లు. ఏంటవి? ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. ఒక పాజిటివ్ వైర్తో ఫ్యాన్ తిరుగుతుందా? తిరగదు. ఒక్క నెగిటివ్ వైర్తో ఫ్యాన్ తిరుగుతుందా? తిరగదు. రెండు కలిస్తేనే ఫ్యాన్ తిరుగుతుంది. అంటే ఇక్కడ నెగిటివ్ యొక్క ఉపయోగం ఉందిగా. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి క్రియేషన్లో పాజిటివ్ నెగిటివ్ యొక్క కలయికనే ఉంది. సృష్టిని నడిపిస్తున్నది ఆడ మొగ. ఒక ఆడవాళ్ళతో సాధ్యమా? ఒక మగవాళ్ళతో సాధ్యమా? ఇద్దరి యొక్క కలయికతోటే సృష్టి నడుస్తోంది. మరి మన లోపలేముంది? మన లోపల కూడా పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉన్నాయి. పాజిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు, పాజిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ ఫీలింగ్స్. మరి మనం ఎలా డీల్ చేస్తున్నాం? మన లోపల ఉన్న పాజిటివ్ని యాక్సెప్ట్ చేస్తూ నెగిటివ్ను వదిలేస్తున్నాం, చంపేస్తున్నాం. మన జీవితం మొత్తం పాజిటివే ఉండాలి అని ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఒక పాజిటివ్ వేరుతోటే ఫ్యాన్ తిప్తా అని ప్రయత్నం చేస్తున్నట్టు. తిరుగుతుందా ఫ్యాన్? ఒక ఆడవాళ్లతోటే సృష్టిని నడిపిస్తా లేదా ఒక్క మగవాళ్ళతోటే సృష్టిని నడిపిస్తా అన్నట్టు నడుస్తుందా సృష్టి? ఓకే, ఒక క్రియేషన్లో నెగిటివ్ యొక్క ఉపయోగం కనపడ్డది. ఇంకా గమనిస్తుంటే మా ఇంటి దగ్గరికి రోజు ఒక ఆవిడ వచ్చి రిక్షాలో, మున్సిపాలిటీ ఆమె, చెత్త తీసుకొని వెళ్ళేది. ఆ రిక్షా పక్క నుంచే వెళ్తే గబ్బు వాసన వస్తుంది, భరించలేం. ఆ వాసన పిలిస్తే రోగాలు వస్తాయి అని డాక్టర్లు చెప్తారు. నేను కూడా నమ్మేవాణ్ణి. కానీ ఎప్పుడైతే నెగిటివ్ ఒక అద్భుతమైన శక్తి అని తెలిసిందో ఆవిడని గమనించడం మొదలెట్టాను. 5 ఏళ్ల నుంచి వస్తోంది, రోజు చెత్త తీసుకొని వెళ్తోంది. నిజంగా ఆ వాసన చంపేదైతే మరి ఆమె ఎందుకు చావదు? ఇలా చూసుకుంటూ పోతే మున్సిపాలిటీలో ఎంతోమంది పనిచేస్తున్నారు, ఆ డ్రైనేజ్ పక్కనే పుడుతున్నారు, ఆ డ్రైనేజ్ పక్కనే పెరుగుతున్నారు. మరి వాళ్ళు చేస్తున్నారా? వాళ్ళు కూడా బాగానే ఉన్నారుగా. వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారా, మనం స్ట్రాంగ్ ఉన్నామా? అన్ని క్లాసులో ఇదే క్వశ్చన్ వేశాను, అందరూ చెప్పింది ఒకటే, వాళ్లే స్ట్రాంగ్ ఉన్నారని. అంటే మనం తాగే మినరల్ వాటర్, ఇంత నీట్నెస్ ఇవన్నీ వేస్టేనా? సో ఆ చెడు వాసన వాళ్లను చంపట్లేదుగా. అంటే ఇక డాక్టర్లు చెప్పేది రాంగేగా. నిజంగా వాసన చంపేదైతే అందరినీ చంపాలి. అంటే నా ఉద్దేశం అక్కడ ఇల్లు కట్టుకోమని కాదు, ఆ పని చేశారు. ఎక్కడున్నారో అక్కడే ఉండండి, భావనాపరంగా అర్థం చేసుకోండి. ఓకే, సో ఫ్యాన్లో నెగిటివ్ సపోర్ట్ చేస్తోంది, అలాగే చెడు వాసన కూడా వాళ్ళని చంపట్లేదు. ఇంకా గమనిస్తుంటే ఇంకా ఇదైతే హైలైట్. ఇదే నాకు ఇన్స్పిరేషన్, ఈ ఎగ్జాంపుల్, ఇప్పుడు చెప్పబోయే ఎగ్జాంపుల్. అదేంటంటే నేను ఏదో పిక్చర్ చూశాను, డెలివరీ సీన్ చూశాను. ఆ డెలివరీ సీన్ చూసి వచ్చాక నా లోపల మళ్ళీ అదే నా మైండ్లో తిరుగుతోంది. ఏం జరుగుతుంది డెలివరీ టైంలో? ఒక బాధాకరమైన సంఘటన ఫస్ట్, విపరీతమైన నొప్పులు, తర్వాత ఆనందం బిడ్డ వచ్చాక. డెలివరీ టైంలో వచ్చే పెయిన్స్, ఈ పెయిన్స్ సహాయం చేయడానికి వస్తున్నాయా, చంపడానికి వస్తున్నాయా అని అందరినీ అడిగాను క్లాసులలో. అందరూ చెప్పింది ఒకటే, సహాయం చేయడానికే అని. నేను కూడా సహాయం చేయడానికే అని అనుకున్నాను. సృష్టిలో హయ్యెస్ట్ పెయిన్, అంతకు మించిన పెయినే లేదు, అది సహాయం చేయడానికే వస్తోంది అనుకున్నాను. కానీ నాకు ఇమ్మీడియట్గా మిగతా నొప్పులు గుర్తుకొచ్చాయి. డౌట్ల మాస్టర్నుగా, హార్ట్ నొప్పులు, కాలు నొప్పులు, తలనొప్పులు, మరి ఈ నొప్పులు ఏం చేస్తున్నాయి? ఇవి సహాయం చేయడానిక, చంపడానిక? నొప్పి నొప్పేగా. ఈ నొప్పులు మనకు సహాయం చేయట్లేదు, సహాయం చేయడానికి రావట్లేదు, చంపడానికి వస్తున్నాయి అని అందరూ అంటున్నారు. మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, ఏంటంటే ఇదేంట్రా బాబు, నొప్పి నొప్పేగా, ఒక నొప్పి ఎందుకు సహాయం చేస్తుంది, ఒక నొప్పి ఎందుకు చంపుతోంది అని మళ్ళీ గమనించడం మొదలెట్టాను, అబ్జర్వ్ చేయడం మొదలెట్టాను. నా లోపలనే నేను అనాలిసిస్ చేసుకుంటున్నాను. అసలు డెలివరీ టైంలో ఎలా ఉంటారు? చిన్న చిన్న పిల్లలప్పుడే వాళ్ళ మైండ్లో పడిపోతుంది, నేను పెళ్లి చేసుకుంటాను, నేను పిల్లలను కంటాను అని ఇలా ఫీలింగ్లో ఉంటారు. బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి ఎలా ఉంటుంది? ఇంట్లో ఒక పండగ వాతావరణం, నాకు కొడుకు పుట్టబోతున్నాడు, నాకు బిడ్డ పుట్టబోతున్నాడు అని ఎంతో సరదాగా ఉంటుంది. ఇంటికి వచ్చిన చుట్టాలందరూ పండ్లు తెచ్చిస్తుంటారు, స్వీట్లు, శ్రీమంతాలు చేస్తుంటారు. పేర్లు డిసైడ్ చేస్తుంటారు వాడు పుట్టకముందే. ఎంతో ఆనందంగా ఉంటుంది. రోజు దేవుడికి మొక్తారు. ఏమని? దేవుడా దేవుడా, నాకు సుఖ ప్రసవం అయ్యేలాగా చెయ్యి, నార్మల్ డెలివరీ అయ్యేలా చెయ్యి అని మొక్తారు. అంటే దాని అర్థమేంటి? నార్మల్ డెలివరీ అంటే టైంకు పెయిన్ వచ్చేలా చెయ్యి అని అర్థం. అంటే దేవుడా దేవుడా, నాకు డెలివరీ టైంలో పెయిన్ వచ్చేలా చెయ్యి అని అడుగుతున్నారు. మన భావన ఏంటి? ఆ నొప్పి వస్తుంది, అది వచ్చేది సహాయం చేయడానికే అనే భావనలో ఉంటాము. ప్రేమతోటి దాన్ని ఇన్వైట్ చేస్తాము. డెలివరీ టైం రానే వస్తుంది, పెయిన్ వస్తుంది, బిడ్డ బయటికి వచ్చాక ఉండుమన్నా ఉండదు, కాళ్ళు పట్టుకున్నా ఉండుమన్నా ఉండదు. ఆ టైంలో డాక్టర్లు ఏమన్నా పెయిన్ కిల్లర్స్ ఇస్తారా నొప్పిని చంపడానికి? ఇంకా నొప్పి రావడానికి ఇంజెక్షన్లు ఇస్తారట. ఓపిక పట్టమ్మా అనుడు తప్ప అంతకంటే ఏం చేయరు డాక్టర్లు. ఇన్ కేస్ నొప్పులు రాకుంటే ఆపరేషన్ చేస్తారు, అది వేరే సంగతి. సో ఇది డెలివరీ సీన్. ఇప్పుడు రోగాల దగ్గరకు వద్దాం. ఇప్పుడు కూడా మనం రోజు దేవుడికి మొక్తాం, దేవుడా నాకు చచ్చిన రోగాలు రాకుండా చెయ్యి అని మొక్తాం. కానీ దేవుడికి కోపం వస్తుందా రాదా? నేను సృష్టించిన రోగాలు రావద్దంటావు అని సంగతి చెప్తా అంటాడు. ఆయన్నేగా రోగాలు సృష్టి చేసింది. అయినా రోగాలు వస్తాయి. మరి వస్తే ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు కూడా అందరు ఇంటికి వస్తారు, అందరూ పండ్లు తెచ్చిస్తుంటారు. కానీ ఏమంటారు? ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో, రోగాలు వస్తాయి, కర్మ తలరాత ఇలా అనుకుంటాం. అనుకుని ఆ రోగాలను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాం. దరిద్రపు రోగాలు, దరిద్రపు నొప్పులని తిరుగుతూ దేశిస్తూ చంపేస్తున్నాం. మరి నువ్వు చంపడానికి ప్రయత్నం చేస్తే అది ఊరుకుంటుందా? అది కూడా మనం చంపేస్తోంది. ఇక్కడ నొప్పిలో ప్రాబ్లం ఉందా, మన రిసీవింగ్లో ప్రాబ్లం ఉందా? అక్కడేమో నొప్పి రావాలి, హయ్యెస్ట్ పెయిన్ రావాలి అనుకుంటున్నాం. ఇది వచ్చేది సహాయం చేయడానికే అనే భావనలో ఉంటున్నాం. అది వస్తోంది, సహాయం చేస్తోంది, వెళ్తోంది. కానీ రోగాల విషయంలో ఇది వచ్చేది చంపడానికే అనే భావనలో ఉంటున్నాం. దాన్ని మనం చంపడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం చంపితే అది మనం చంపేస్తుంది. సో అప్పుడు నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఒక సమస్యను ప్రేమతోటి వెల్కమ్ చెప్తే అది మనకు సహాయం చేస్తుంది, అదే సమస్యను తిడుతూ ద్వేషిస్తూ చంపితే అది మనం చంపేస్తోంది అని అర్థమైపోయింది. సో ఇప్పుడు ఉన్న జ్ఞానం ప్రకారం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన లోపల రెండు రకాల శక్తులు ఉన్నాయి, మంచి శక్తులు, చెడు శక్తులు. ఫస్ట్ మంచి శక్తుల దగ్గరకు వద్దాం. ప్రేమ, ఇది మంచి శక్తేగా? మరి ప్రేమ ఆనందాన్ని ఇస్తుందా, దుఃఖాన్ని ఇస్తుందా మనకు? ఫస్ట్ ఇది అడగంగానే అందరూ ఆనందమే అంటారు. మళ్ళీ కొద్దిసేపు అయ్యాక ఆనందం ఇస్తోంది, దుఃఖం ఇస్తోంది అని మళ్ళీ చెప్తుంటారు. ప్రేమ, ఎంతోమంది భార్యాభర్తలు నా దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉంటారు. సార్ నా భర్త ఇట్లా, సార్ నా భార్య ఇట్లా, సార్ చచ్చిపోతున్నాను సార్, ఏం చేయాలి సార్ అని. స్టార్టింగ్లో బాగానే ఉన్నారట, తర్వాత వాళ్లకు సమస్యలు మొదలైనాయి. బాడీ అట్రాక్షన్ మొదట్లో. అంటే ప్రేమలో ఆనందం ఉంది, ప్రేమలో దుఃఖం కూడా ఉంది. ప్రేమలో సహాయం చేసే గుణం ఉంది, ప్రేమలో చంపే గుణం కూడా ఉంది. ఎంతోమంది యువకులు అమ్మాయిలను లవ్ చేస్తుంటారు, ఆమె నో అంటే ఇమ్మీడియట్గా యాసిడ్ పోసి చంపేస్తున్నారు. అంటే ప్రేమలో సహాయం చేసే గుణం ఉంది, ప్రేమలో చంపే గుణం కూడా ఉంది. మా అమ్మ నాకు ఒక కండిషన్ పెట్టింది, అరే నువ్వు ఎక్కడికైనా పో, ఏమైనా చేయి, కానీ నువ్వు పెళ్లి చేసుకుంటే మాత్రం బ్రాహ్మణ అమ్మాయినే పెళ్లి చేసుకో అంది. అంటే ఇప్పుడు నేను బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మా అమ్మకు నా ద్వారా ఆనందం, లేకుంటే వేరే ఇతర కుల అమ్మాయిని చేసుకుంటే దుఃఖం ఆమెకు. సో ప్రేమలో సహాయం చేసే గుణం ఉంది, ప్రేమలో చంపే గుణం ఉంది, ప్రేమలో ఆనందం ఉంది, ప్రేమలో దుఃఖం కూడా ఉంది. సో ఇతర మంచి శక్తులు అన్నిట్లలో కూడా సహాయం చేసే గుణం ఉంది, చంపే గుణం కూడా ఉంది, ఆనందం ఉంది, దుఃఖం ఉంది. సపోజ్ మన సైనికులు హిమాలయాల్లో వర్క్ చేస్తున్నారు, రక్షణ, ఇది మంచిదేగా? మరి ఇది ఆనందాన్ని ఇస్తోందా, దుఃఖాన్ని ఇస్తోందా? ఆ ఇంటి వాళ్ళందరూ టెన్షన్ తోటి ఉంటుంటారు, ఎప్పుడు ఏం వార్త వస్తుందో అని. అతను తిరిగి వస్తే ఆనందం, లేదా కాళ్ళు చేతులు విరిగినా చనిపోయి వచ్చినా దుఃఖం. సో ప్రేమలో ఆనందం ఉంది, ప్రేమలో దుఃఖం కూడా ఉంది. అలాగే చెడు శక్తులలో కూడా సహాయం చేసే గుణం ఉంది, చంపే గుణం కూడా ఉంది. ఇక్కడ మనం చెడు శక్తులలో సహాయం చేసే గుణాన్ని చూడట్లే. సపోజ్ నొప్పి, ఇది డెలివరీ టైంలో సహాయమే చేస్తుందిగా, హయ్యెస్ట్ పెయిన్. అదే నొప్పి కొందరిని చంపుతుంది కూడా, మిగతా నొప్పులు కూడా చంపేస్తూనే ఉన్నాయి. ఇబ్బంది పెడతాయి. సో నొప్పిలో సహాయం చేసే గుణం ఉంది, చంపే గుణం కూడా ఉంది. అలాగే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు, ద్వేషం, అసూయ, ఇవి కూడా ఒక అద్భుతమైన శక్తులే. అవి ప్రతి మనిషికి ఉండాలి, కానీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. కామం లేకుండా నడుస్తుందా, కోపం లేకుండా నడుస్తుందా? ఉండాలి, కానీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. సపోజ్ అసూయ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అసూయ ఉండద్దు అంటుంటారు నార్మల్గా, నేను కూడా అదే నమ్మేవాడిని. కానీ ఎప్పుడైతే ఈ ప్రేమించడం అనేది తెలిసిందో, ఏం జరిగిందంటే నేను చెప్తే ఒకతను ధ్యానంలోకి వచ్చేసాడు. అతనికి ఇమ్మీడియట్గా థర్డ్ ఐ యాక్టివేషన్ అయింది, నాకు ఇప్పటికీ థర్డ్ ఐ యాక్టివేషన్ కాలేదు. నాకు అనిపించింది, అరే వీడు నేను చెప్తే వచ్చాడు, నాకంటే ముందెళ్ళిపోతున్నాడే అని నాకు అనిపించింది. అప్పుడు నేనేం చేశానంటే అసూయను క్వశ్చన్ వేసా, ఏంటి మై డియర్ అసూయ, నీ సృష్టి ఎందుకు చేశాడు దేవుడు, నువ్వు ఎందుకున్నావు నా లోపల అని క్వశ్చన్ వేస్తే అసూయ ఏం చెప్పిందంటే, అరే నన్ను ద్వేషించినప్పుడు నేనేం చేస్తానంటే నీ లోపల అరే నీకు అడ్డుపడుతున్నాడు వాడిని చంపేశాయి అని ఇట్లా నెగిటివ్ వైపు తీసుకెళ్తాను. అదే ఎప్పుడైతే నువ్వు నన్ను ప్రేమిస్తావో నేనేం చేస్తానంటే వాడికి సాధ్యమైనప్పుడు నీకెందుకు సాధ్యం కాదు, నువ్వు కూడా స్టెప్ అయ్యి, నువ్వు కూడా సాధన చెయ్యి అని ఎంకరేజ్ చేస్తాను. కాబట్టి నన్ను ప్రేమించు అని నాకు వచ్చింది. అప్పటి నుంచి ఆయన కంటే ఇంకా డీప్గా సాధన చేశాను. తర్వాత ఆయన్నే నా దగ్గరికి ఎన్నోసార్లు వచ్చి జ్ఞానాన్ని తీసుకుని వెళ్ళాడు. సో అసూయ కూడా ఒక అద్భుతమైన శక్తే, అది కూడా ఉండాలి మనిషి కొంచెమన్నా, అప్పుడే మన ఇంప్రూవ్మెంట్. అలాగే అహంకారం, దీని గురించి ఆల్మోస్ట్ అందరు స్పిరిచువల్ మాస్టర్స్ ఏం చెప్తున్నారు, అహంకారం ఉండకూడదని. కానీ నేను చెప్తున్నాను, నేను న్యూ ఎనర్జీ మాస్టర్ను, నేను చెప్తున్నాను అహంకారం ఉండాలి మనిషికి. దీని గురించి నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. నేను ఇప్పుడు చెప్పబోయే క్లాస్ విని మీరు కూడా ఆశ్చర్యపోతారు, అన్ని అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి, ఇది అందరికీ చెప్పాలి అని నాకు అనిపించింది. కానీ చెప్తే ఇది అహంకారం అనుకుంటారు అనిపించింది, ఏమైనా వీడి గురించే వీడు చెప్తున్నాడు, ఇది అహంకారం అవుతుంది అని నాకు అనిపించింది. నేను చెప్పా అనుకున్నాను. మళ్ళీ లోపల నుంచి మెసేజ్, అరే నువ్వు చెప్పకుంటే ఎలా తెలుస్తుందిరా అందరికీ, ఇప్పుడు పత్రి సార్ ధ్యానం గురించి చెప్తేనే కదా మనందరికీ తెలిసింది, అలాగే నువ్వు కూడా ఒక కొత్త యాంగిల్లో రీసెర్చ్ చేసావు, నువ్వు కూడా చెప్పు అని నా లోపల నుంచి వచ్చింది. అప్పుడు నేను అహంకారాన్ని క్వశ్చన్ వేసా, మై డియర్ అహంకారం నువ్వెందుకున్నావు నా లోపల, నీ గురించి చెప్పు అని క్వశ్చన్ వేస్తే అహంకారం ఏం చెప్పిందంటే, అరే అహంకారం లేనివాడు అసలే మాట్లాడాడు, ఇది మాట్లాడితే అహంకారం అనుకుంటాడని భయపడతాడు, అలాగే ఒక్క అహంకారం ఉన్నవాడే గొప్పలు చెప్పుకుంటాడు, నాకే సాధ్యమైంది, మీరందరూ వేస్ట్ గాళ్ళు, నేనే గ్రేట్ అని ఇలా గొప్పలు చెప్పుకుంటాడు. కాబట్టి నువ్వేం చెయ్యి, మా ఇద్దరిని కలిపేశాయి, అహంకారం అహంకారం లేని స్థితిని రెండింటిని కలిపేశాయి, అప్పుడు ఒక మధ్యస్థితి, ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ వస్తుంది. ఆ స్టేట్లో విశ్వాసంతో కూడుకున్న మాటలు వస్తాయి నీ లోపల నుంచి, నాకు సాధ్యమైనప్పుడు మీకెందుకు సాధ్యం కాదు, ఒకరికి సాధ్యమైనప్పుడు అందరికీ సాధ్యమే అని విశ్వాసం పెంచుతావు అందరి లోపల. కాబట్టి అహంకారం ఉండాలి మనిషికి, బ్యాలెన్స్డ్ అహంకారం ఉండాలి. సో అప్పటి నుంచి నేను ఎంతో మందికి ఈ జ్ఞానం చెప్పడం మొదలెట్టాను, ఎంతో మంది ఇన్స్పైర్ అవుతున్నారు. సో అహంకారం ఉండాలి మనిషికి, దయచేసి అహంకారాన్ని చంపకండి. ఈ సృష్టి చేసిన దేవుడే, ఆయనకైనా మెంటలా, ఏదైనా అనవసరమైన వస్తువు పెడతాడా మన లోపల? ప్రతి దాని యొక్క ఉపయోగం ఉంది, మనమే దాన్ని చంపుతున్నాం. ఎప్పుడైనా అడిగామా ప్రేమతోటి? అడగండి ఇప్పటి నుంచి అయినా. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన లోపల రెండు రకాల శక్తులు ఉన్నాయి, మంచి శక్తులు, చెడు శక్తులు. అవి ఎలాంటి శక్తులైనా కానీ అవి సహాయం చేయాలా చంపాలా మనమే డిసైడ్ చేసుకోవాలి. అది వచ్చినప్పుడు ప్రేమతోటి వెల్కమ్ చెప్తారా, అది సహాయం చేస్తూ వెళ్తుంది. దాన్ని తిడుతూ ద్వేషిస్తూ చంపితే అది మనం చంపేస్తుంది. మీ ఇష్టం, మీ లైఫ్ మీ చేతిలో ఉంది. నా వంతు నేను చెప్పేసి బాయ్ అంటాను, అంతకంటే ఏం చేయలేను. నేను మిమ్మల్ని మార్చడానికి రాలేదు, నేనెవరిని మిమ్మల్ని మార్చడానికి, నా వంతు నేను చెప్తాను, మీకు నచ్చితే మిమ్మల్ని మీరే మార్చుకోండి. సో అప్పటి నుంచి నేనేం చేశానంటే ఒక సాహసం చేయడానికి సిద్ధపడ్డాను, ఇంకా నేను రోగాలను చంపను, ఏం జరిగితే అది జరుగుతుంది చూస్తా అని ఏం చేశాను, ప్రేమించడం మొదలెట్టాను. నాకు ఫస్ట్ ఫీవర్ వచ్చింది, ఫీవర్ రాగానే ఏం చేశాను, హాయ్ ఫీవర్ వెల్కమ్, నువ్వెందుకు వచ్చావు, ఏం నేర్పించడానికి వచ్చావు, నేర్పించు. పత్రి సారు శ్వాసే గురువు అన్నారు, నేను సమస్యలను కూడా గురువుగా భావించడం మొదలెట్టాను. పత్రి సారు శ్వాస మీద ధ్యాస అన్నారు, నేను సమస్యల మీద కూడా ధ్యాస, ఎప్పుడు సమస్యల మీదనే దృష్టి, అది ఉన్నంత వరకు. ఎందుకు వచ్చావు? ఏం నేర్పించడానికి వచ్చావు? నేర్పించు, నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇన్ని రోజులు నేను నిన్ను తిట్టాను, ద్వేషించాను, చంపాలని చూశాను, కానీ ఇప్పటి నుంచి నిన్ను నేను ప్రేమిస్తాను. నాకు సహాయం చెయ్యి, నాకు ఆత్మవిశ్వాసాన్ని పెంచు, నువ్వే దగ్గరుండి నన్ను మళ్ళీ ఆరోగ్యస్థితికి తీసుకెళ్ళు అని ఇలా మాట్లాడడం మొదలెట్టాను. నాకు స్టార్టింగ్లో అసలే విశ్వాసం లేదు, భయంతోటే సాధన స్టార్ట్ చేశాను. ఒక 2 రోజులు విపరీతమైన ఫీవర్, 104 అలా ఫీవర్ ఉంది. నాకు ఫీవర్ వస్తే చాలా హీట్ అయిపోతుంది బాడీ, అలానే కూర్చున్నాను, అలాగే పడుకున్నాను, ధ్యానం కూడా చేయలేని స్థితిలో ఉన్నాను. ఒకరోజైతే అలాగే కూర్చున్నాను, 2 డేస్ తర్వాత ఫీవర్ మాయమైపోయింది. నాకు నేనే డాక్టర్ని అయిపోయాను, 1 రూపాయి మందు లేదు, నా డాక్టర్ లేడు. సో ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో ఇంకా నేను రెచ్చిపోయినాను. ఏది వస్తే అది ప్రేమించడం మొదలెట్టాను. భయం రాగానే హాయ్ భయం వెల్కమ్, నన్ను ధైర్యం వైపు తీసుకెళ్ళు. హాయ్ కోపం వెల్కమ్, నన్ను శాంతం వైపు తీసుకెళ్ళు. హాయ్ అనారోగ్యం వెల్కమ్, నన్ను ఆరోగ్య స్థితికి తీసుకెళ్ళు. హాయ్ అహంకారం వెల్కమ్, నన్ను అహంకారం లేని స్థితికి తీసుకెళ్ళు అని ఇలా ఈ రెండింటి మధ్యలో ప్రేమను సృష్టించడం మొదలెట్టాను. ఇలా ఏ నెగిటివ్ వస్తే ఆ నెగిటివ్ను చంపడం కాకుండా ప్రేమ అనే ఆప్షన్ ఉపయోగించి దాని సహాయంతో నన్ను ప్లీజ్ ఆరోగ్యస్థితికి తీసుకెళ్ళు అని ఇలా చెప్పడం మొదలెట్టాను. ఆశ్చర్యకరంగా అద్భుతాలు జరగడం మొదలెట్టాయి. అంతవరకు డాక్టర్ దగ్గరికి పోవాల్సి వచ్చిన పరిస్థితి ఉన్న నాకు వితౌట్ డాక్టర్స్, వితౌట్ మెడిసిన్స్ నా ప్రాబ్లమ్స్ నేనే సాల్వ్ చేసుకోవడం మొదలెట్టాను. పత్రిసారి చెప్పినట్టు నాకు నేనే డాక్టర్ని అయిపోతున్నాను. ఆ రోగాల ద్వారానే, ఆ శక్తుల ద్వారానే, నెగిటివ్ శక్తుల ద్వారా జ్ఞానాన్ని పొంది నాకు నేనే గురువుని అయిపోతున్నాను. అల్టిమేట్గా నాకు నేనే దేవుడు అవ్వడం మొదలెట్టాను. సో ఈ స్థితిలో ఏం చేస్తున్నానంటే నెగిటివ్ రాగానే వెల్కమ్ చెప్తూ నన్ను ఆరోగ్య స్థితికి తీసుకెళ్ళు అనడం, చంపడం కాకుండా. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, ఏదైనా ఒక సాధన చేసేటప్పుడు మనకు విశ్వాసం ఉండాలండి, నమ్మకంతో సాధన చేయాలి అని అంటుంటారు. కానీ నేనంటాను, నమ్మకం ఉండదు, విశ్వాసం ఉండదు, స్టెప్ అయ్యండి. చేస్తూ చేస్తుంటేనే నమ్మకం విశ్వాసం వస్తుంది. నేను వంట పర్ఫెక్ట్గా వండుతానని ఎప్పుడు చెప్తారు మీరు? వంట వండి టేస్ట్ బాగా పర్ఫెక్ట్గా వచ్చాక అప్పుడు చెప్తారు నేను వంటలో పర్ఫెక్ట్ అని. సైకిల్ నేను పర్ఫెక్ట్గా నడుపుతానని ఎప్పుడు చెప్తారు? ముందే ఉంటుందా విశ్వాసం? భయంతో సాధన స్టార్ట్ చేస్తాం, కింద పడతామని భయం వస్తుంది, అయినా మొదలెడతాం. సైకిల్ నేర్చుకున్నాక అప్పుడు చెప్తాం, ఎస్ నేను సైకిల్లో పర్ఫెక్ట్ అని చెప్తాం. సో నమ్మకం విశ్వాసం ముందు ఉండదు, మనకు వచ్చే రిజల్ట్సే మనకు నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచుతాయి. కాబట్టి నేను చెప్పింది చెప్పినట్టు అనుకుని ధ్యానం చేయండి, ప్రేమతో మాట్లాడి ధ్యానం చేయండి, మీ రిజల్ట్సే మీ విశ్వాసాన్ని పెంచుతాయి. సో నేనేం చేయడం మొదలెట్టానంటే, అందరూ జీవితం అనే ప్రయాణం చేస్తున్నారు, ప్రొటెక్షన్స్ పెట్టుకున్నారు, కత్తులు అన్ని పట్టేసుకొని, మెడిసిన్స్ ఇవన్నీ పెట్టుకొని, ఎవరు అడ్డొస్తే వాటిని చంపుతూ ముందుకు వెళ్తున్నారు, జీవితం అనే ప్రయాణం చేస్తున్నారు. అడ్డొస్తున్న ప్రతి దాన్ని చంపుతూ ముందుకు వెళ్తున్నారు. మధ్యలో మనమే చచ్చిపోతున్నాం, ఆ శక్తి అంతా అయిపోయి. నేను కూడా అదే చేశాను ధ్యానంలోకి రాకముందు. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చాను, నేనేం చేశానంటే ఒక నేకెడ్గా, బట్టలు కూడా లేకుండా అన్నట్టుగా నేకెడ్గా ప్రయాణం చేయడం మొదలెట్టాను. ప్రొటెక్షన్స్ అన్నీ తీసేశాను. ఏ అడ్డు వస్తే ఆ అడ్డును చంపకుండా, హాయ్ అడ్డు ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకున్నావు, నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నా, నువ్వే నన్ను ముందుకు తీసుకెళ్ళు, నీ శక్తిని నీ జ్ఞానాన్ని ఇవ్వు అని ఇలా ఆ నెగిటివ్ ద్వారా కూడా శక్తిని జ్ఞానాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నాను. ఇప్పటికీ కూడా అద్భుతమైన సాహసాలు చేస్తున్నాను నా లైఫ్లో ఈ 4 గంటల నుంచి. నా ప్రాక్టికల్ రిజల్ట్స్ వింటే మీకే తెలుస్తుంది. సో మొదటి దశలో ఇక్కడ ఏం జరిగిందంటే, నెగిటివ్ వస్తోంది, ఫ్రెండ్షిప్ చేస్తున్నా, నన్ను పాజిటివ్ వైపు తీసుకెళ్ళమంటున్నా, తీసుకెళ్తోంది. కానీ ఈ దశలో పర్మనెంట్గా రోగాలు తగ్గట్లే. నాకు ఆస్మా ఉంది, ఫ్రెండ్షిప్ చేస్తున్నా మాయమైపోతుంది, వస్తోంది వెళ్తోంది, కానీ పర్మనెంట్గా తగ్గట్లే. మరి పర్మనెంట్గా తగ్గాలంటే ఏం చేయాలి అని ఇంకా డీప్గా వెళ్ళడం మొదలెట్టాను. వెళ్తుంటే అప్పుడు నాకు పత్రిసారి చెప్పిన మొదటి వాక్యం గుర్తుకొచ్చింది. ఏమన్నాడు? వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అన్నాడు. అంటే మన జీవితాన్ని మనమే సృష్టి చేసుకుంటున్నామని, సృష్టి మన లోపలే జరుగుతోంది అంటున్నారు. మరి రియల్గా ఇది కరెక్టే అయితే మరి నా లోపల ఎక్కడ జరుగుతోంది, ఆ క్రియేషన్ డిపార్ట్మెంట్ నా లోపల ఎక్కడుంది అని నా లోపలికి వెళ్ళడం మొదలెట్టాను. అప్పుడు నాకు నా దగ్గరికి ఒక బుక్ వచ్చింది. ఆ బుక్ పేరు ది నేచర్ ఆఫ్ పర్సనల్ రియాలిటీ అని సేత్ రాసిన బుక్. ఆ బుక్లో ఆయనే యద్భావం తద్భవతి అనే కాన్సెప్ట్ చెప్తున్నాడు. మన భావన ఎలా ఉంటే మన జీవితం అలా తయారవుతుంది, మన నమ్మకాలు ఎలా ఉంటే మన జీవితం అలా తయారవుతుంది, మన జీవితం మారాలి అంటే మన నమ్మకాలు మార్చుకోవాలి అని చెప్పాడు. సో ఈ నమ్మకాలు అనే కాన్సెప్ట్ను ఉపయోగించుకొని నా రోగాలన్నింటినీ నేను పర్మనెంట్గా తగ్గించుకున్నాను. ఎలా తగ్గించుకున్నానో ఒక అస్థమా విషయం చెప్తాను, దాన్ని బట్టి మీ ప్రాబ్లమ్స్ మీరు డీల్ చేయండి. అన్నిటికీ ఒకటే, అస్థమాకు సంబంధించిన నమ్మకాలు ఏమున్నాయి? నాకు నిమ్మకాయ తిన్నప్పుడల్లా ఆయాసం వచ్చేది, నమ్మేస్తున్నాను. పులుపు పదార్థాలు తిన్నా ఆయాసం వచ్చేది. వంకాయ కూర, ఐస్ వాటర్, అతి మంచి వాసన, అతి చెడు వాసన పీల్చినా నాకు ఆయాసం వస్తోంది. అంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ తినడం వల్ల ఆయాసం వస్తోంది, దుమ్ము బూజు దులపడం వల్ల ఆయాసం వస్తోంది. అలాగే వాతావరణం, చలికాలం, వర్షాకాలం నాకు ఆయాసం వస్తోంది. అలాగే ఇంకా ఏమేమి నమ్మకాలు ఉన్నాయి? దేవుడికి మొక్కితే రోగం తగ్గుతుందనే నమ్మకం ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగం తగ్గుతుందనే నమ్మకం, మందులు వాడితే రోగం తగ్గుతుంది, అలాగే వంశపారంపర్యంగా ఉంటే రోగాలు వస్తాయి, అది కూడా ఒక నమ్మకమే. ఒక్కసారి ఆయాసం వచ్చిందంటే జీవితాంతం ఉంటుంది, అది కూడా ఒక నమ్మకమే. కర్మ, గత జన్మలో పాపం చేసుకుంటే రోగాలు వస్తాయి, అది కూడా ఒక నమ్మకమే. మా అమ్మ అంటుంటుంది, అరే వెనకట మంచి ఫుడ్ రా అందుకే రోగాలు రాలేదు, ఇప్పుడు అన్ని మందుల పంటలే అందుకే రోగాలు అంటుంది. ఇది కూడా ఒక నమ్మకమే. ఇలా నా నమ్మకాలు అన్నీ ఉన్నాయి, అన్నీ రాసుకున్నాను. యద్భావం తద్భవతి, నేనే నమ్మేస్తున్నాను, అలాగే వస్తున్నాయి. మీరు అనొచ్చు, దేవుడికి మొక్కితే రోగం తగ్గుతుంది అనే నమ్మకం ఉందిగా, ఇదెందుకు పనిచేయట్లేదని? దేవుడికి మొక్తాం, బయటికి రాగానే ఇమ్మీడియట్గా నిమ్మకాయ తింటే వచ్చేస్తుంది అని నమ్మేస్తున్నాం. నిజంగా దేవుడి పట్ల విశ్వాసం ఉన్నప్పుడు ఈ నమ్మకాన్ని నమ్ముతున్నాంగా, అందుకే నిమ్మకాయ తినంగానే ఆయాసం వస్తుంది. అంటే దేవుడి పట్ల మనకు విశ్వాసమే లేదు. ప్రతి నమ్మకం పనిచేస్తుంది. ఇక్కడ నాకు డెంటల్ ప్రాబ్లం ఉంది, ఆస్మా ఉంది. డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నిమ్మకాయ తిను తిను పండ్లకు మంచిది అంటున్నాడు. అదే ఆస్మా డాక్టర్కి వెళ్తే నిమ్మకాయ తింటే ఆస్మా వస్తుందని చెప్తున్నాడు. ఒకటే ఐటెం మన శరీరంలో ఒక భాగానికి మంచి చేస్తోంది, ఒక భాగానికి చెడు చేస్తోంది, మరి తినాలా వద్దా? నాకు కన్ఫ్యూజ్ అయిపోయింది, ఏం చేయాలి? ఇలా చూసుకుంటూ పోతే ప్రతి ఐటెంకు మనం మంచి క్యారెక్టర్స్, చెడు క్యారెక్టర్స్ ఇచ్చాం. సపోజ్ అరటిపండు, అరటిపండు తింటే ఏమొస్తుంది? షుగర్ వస్తుంది, లావ్ అయిపోతావు, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, అలాగే బలము, ఎనర్జీ, వెయిట్ పెరుగుతుంది. ఇలా సో పాజిటివ్ క్యారెక్టర్స్, నెగిటివ్ క్యారెక్టర్స్ ఇచ్చేసాం. అలాగే స్వీట్ తింటే, స్వీట్ తింటే షుగర్ వస్తుంది, స్వీట్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతా, లావ్ అయిపోతాం, దగ్గు వస్తుంది, షుగర్ వస్తుంది, అలాగే బలం వస్తుంది. సో మంచి చెడు రెండు ఇచ్చాం. ఎన్నో స్కూల్స్కి వెళ్ళి అబోవ్ 100 స్కూల్స్లో చెప్పాను. పిల్లల్ని అడిగాను, మమ్మీ మమ్మీ నేను చాక్లెట్ తింటా అంటే మమ్మీ తినమంటుందా వద్దంటుందా అని అడిగితే అందరు పిల్లలు చెప్పింది ఒకటే, వద్దు అని. ఎందుకు అని అడిగాను. చాక్లెట్ తింటే పండ్లు పుచ్చిపోతాయి, దగ్గు వస్తుంది, పురుగులు పుడతాయి, పాములు పుడతాయని చెప్తున్నారు. నేను ఆశ్చర్యపోయిన, పాములు బుట్టుడేంట్రా బాబోయ్ అని. సో యద్భావం తద్భవతి, మనమే నమ్మేసి తింటున్నాం, మనకు అవే వస్తున్నాయి, పాజిటివ్ నెగిటివ్ రెండూ వస్తున్నాయి. మనమే నమ్మేస్తున్నాం తినేటప్పుడు, ఇది తింటే వస్తుంది, ఇది తింటే వస్తుంది, వేడి చేస్తుంది, చలవ చేస్తుంది, సిగరెట్ తాగితే ప్రశాంతంగా ఉంటుంది, సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది, ఇట్లా ప్రతిదానికి మంచి చెడు రెండు ఇచ్చాం. యద్భావం తద్భవతి, తినేస్తున్నాం, వచ్చేస్తున్నాయి. మరేం చేద్దాం? ఇప్పుడు వాతావరణానికి వద్దాం. వాతావరణానికి కూడా మంచి చెడు రెండు ఇచ్చాం. వర్షాకాలం రావాలి, వర్షాకాలం వస్తే అంటువ్యాధులు వస్తాయి, రోగాలు వస్తాయి, సో మంచి చెడు. చలికాలం కూడా అంతే, ఎండాకాలం కూడా అంతే. ప్రతిదానికి మంచి చెడు ఇచ్చాం. యద్భావం తద్భవతి, మరి రెండూ వస్తున్నాయి. మరి ఏం చేద్దాం? తినకుండా ఉందామా అంటే నాకు లాస్ట్కు ఏం మిగలదు, బికాజ్ ప్రతిదానికి మంచి చెడు ఇచ్చాం. ఇంకా ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇంకా అనుమానం ఎక్కువ ఉంటుంది. మరేం చేద్దాం? గాలి పీల్చి బతుకుదామంటే ఉండేది హైదరాబాద్లో, ఎలా ఉంది అక్కడ గాలి? అద్దరిపోయే పొల్యూషన్ ఉంది. మరేం చేద్దాం? అసలు మనం ఎందుకు ఈ ధ్యానం చేస్తున్నాం? మన లక్ష్యం ఏంటి? మన టార్గెట్ ఏంటి? మనమే దేవుళ్ళము అని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. 4 వేదాలు 4 పదాలు వాడాయి. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అని ఇలా 4 పదాలు వాడాయి. వీటి యొక్క అర్థం ఏంటి? మనమే దేవుళ్ళమని. సో మరి దేవుడు అనేవాడు నిమ్మకాయకి భయపడతాడా? కృష్ణుడు వెన్నెకి భయపడ్డాడా? రోజు కుండలు కుండలు తిన్నాడు అయినా కానీ ఆయన లావు ఏం కాలే. మనం ఒక్కటిసారి తింటేనే కథం, ఇంత లావైపోతాం. అలాంటిది కృష్ణుడు రోజు తిన్నా ఆయనకేం కావాలి, ముద్దుగా ఎంత బాగున్నాడు. సో దేవుడు అనేవాడు భయపడతాడా నిమ్మకాయకి? నేనే సృష్టించా అని ప్రేమతో తీసుకునేవాడే దేవుడు అంటే. సో మనం కూడా దేవుళ్ళ మంది తెలుసుకోవాలి, అది మన టార్గెట్. అంటే మనం కూడా భయరహితంగా ప్రేమతోటి తీసుకోవాలి ఏదైనా, అదే దివ్యత్వం. అంటే భయపడుతూ కూర్చుంటే మనం ఎప్పుడు దేవుళ్ళమవుతాం? సో మరేం చేయాలి? అన్ని తినాలి, తగ్గించుకోవాలి, అది టాలెంట్. స్వీట్ తిన్నా షుగర్ తగ్గాలి, నిమ్మకాయ తిన్నా ఆస్మా రావద్దు, గుట్కా తిన్నా క్యాన్సర్ తగ్గాలి, అది టాలెంట్. అంటే మరి దీనికి ఏం చేయాలి అని వెతుకుతుంటే అప్పుడు నాకు ఒక శ్లోకం గుర్తుకొచ్చింది, కృష్ణుడి శ్లోకం. పాపం ఆయనను పిచ్చా అని తిట్టాను, ఆయన శ్లోకాలు ఎన్నో నాకు ఉపయోగపడ్డాయి. ఒక శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తాడంటే, త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున అంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే, వేదాలు శాస్త్రాలు మూడు గుణాలతోటి ఉన్నాయి, తమోగుణం, రజోగుణం, సత్వగుణం. వీటి గురించి తెలుసుకొని ఆ వేదాల శాస్త్రాలను కూడా వదిలేసి నిర్గుణ స్థితికి రండి, నేను నిర్గుణ స్థితిలో ఉంటాను అన్నాడు. ఏం చెప్తున్నాడు కృష్ణుడు? వేదాల శాస్త్రాలు వదిలేయమని కృష్ణుడు ఎప్పుడో చెప్పాడు, మరి మనమేం చేస్తున్నాం? ఇంకా వాటిని పట్టుకునే కూర్చున్నాం. ఆయన చెప్పింది ఒకటి, మనం చేసేది ఒకటి, అందుకే ఇలా తయారైంది ప్రపంచం అంతా. సో ఆయన ఏం చెప్పాడు? నిర్గుణ స్థితి, నేను నిర్గుణ స్థితిలో ఉంటాను అన్నాడు. బుద్ధుడు మధ్య మార్గం అన్నాడు. ఎవరేమన్నా దేవుళ్ళందరూ ఉండే స్థితి నిర్గుణ స్థితి. మరి మనమే స్థితిలో ఉన్నాం, పాస్ట్ నెగిటివ్ ఈ స్థితులలో ఉన్నాం. సో నిర్గుణ స్థితికి చేరాలి మనం. సో ఇప్పటి నుంచి మన టార్గెట్ ఏంటి? నిర్గుణ స్థితికి చేరడం. సో మనమే దేవుళ్ళము అని తెలుసుకోవాలంటే మనం కూడా ఆ నిర్గుణ స్థితికి చేరాలి. మరి చేరాలంటే ఏం చేయాలి? మన నిత్య జీవితంలో చేసే ప్రతి పనిలో కూడా నిర్గుణ భావనలు వెతకాలి. మనం ఏం చేస్తున్నాం? కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? అందరి లోపల ఆత్మ ఉంది, అందరినీ ప్రేమించండి, శునకము శునక మాంసం తినేవాణ్ణి పండితుణ్ణి సమదృష్టితోటి చూడమన్నాడు. కానీ మనమేం చేస్తున్నాం? ఇంట్లో ఉన్న భార్యాభర్త పిల్లల్నే ద్వేషిస్తున్నాం. అనవసరంగా వీని పెళ్లి చేసుకున్నా, అనవసరంగా దాన్ని పెళ్లి చేసుకున్నా, తిట్టుడే తిట్టుడు. బయటికి మాత్రం ఈ అని యాక్షన్ చేస్తాం, లోపల మాత్రం ఫుల్ తిట్టుకుంటున్నాం. సో ఇంట్లో ఉన్న భార్య పిల్లల్నే మనం ప్రేమించట్లేదు, శునక మాంసం తినేవాడిని ప్రేమించేంత సీనుందా మనకు? సో ఆయన చెప్పినట్టు ఇప్పుడైనా ప్రయత్నం చేద్దాం, అందరినీ ప్రేమిద్దాం. సో నిర్గుణ స్థితికి చేరాలంటే మరి ఏం చేయాలి? ఫుడ్ ఐటమ్స్, మనం తినే ప్రతి వస్తువుకు పాజిటివ్ క్యారెక్టర్స్ నెగిటివ్ క్యారెక్టర్స్ ఇచ్చాం, ఇప్పుడు న్యూట్రల్ క్యారెక్టర్స్ ఇవ్వాలి, భావన మార్చాలి. అంటే నేనేమనుకున్నానంటే, ఇప్పటి నుంచి ఏది తిన్నా నాకేమొద్దు, నాకు పాజిటివ్ వద్దు, నాకు నెగిటివ్ వద్దు, నాకు బలం వద్దు, వీక్నెస్ వద్దు, జస్ట్ తింటాను, కడుపులో ఉంటుంది, బయటికి వెళ్ళిపోతుంది. మరి ఎందుకు తినాలి? ఆకలి ఉన్నంతవరకు తిన్నాను, ఆకలి ఉన్నంతవరకు తింటాను. మరి శక్తి ఎలా రావాలి? బలమైతే కావాలిగా బతకడానికి. శక్తి ఎలా కావాలి, ఎలా రావాలి అంటే దీనికి ఆల్టర్నేటివ్ మార్గం ఏంటంటే ధ్యానం. ధ్యానం చేస్తే మనకు విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ అనే ఒకటి వస్తుంది, అది ఇంకా పవర్ఫుల్. ఇప్పుడు యోగులు హిమాలయాల్లో ఉంటారు, వాళ్ళు ఫుడ్ తింటారా? వాళ్ళు ఎలా బతుకుతారు? ఆ ధ్యానం చేస్తే వచ్చే శక్తి ద్వారానే బతుకుతారు. సో కాబట్టి నేను కొత్త నమ్మకం ఎలా పెట్టుకున్నానంటే, ఇప్పటి నుంచి నాకు ఏది తిన్నా ఏమీ వద్దు, బలం వద్దు, వీక్నెస్ వద్దు, జస్ట్ తింటాను, కడుపులో ఉంటుంది, బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఏ వాతావరణంలో ఉన్నా నాకేమీ వద్దు. పాత నమ్మకాలకు ఎగ్జాక్ట్గా కొత్త నమ్మకాలు, బూజు దులిపినా నాకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండొద్దు. ఇప్పటి నుంచి నాకు నేనే డాక్టర్ని కావాలి, మందులు వాడకుండానే నాకు రోగాలు నేను తగ్గించుకోగలుగుతాను. ఇప్పటి నుంచి నాకు నేనే దేవుణ్ణి కావాలి. కర్మ, ఇప్పటి నుంచి నా జీవితంలో గతం యొక్క ప్రభావం ఉండదు, వంశ పారంపర్యంగా ఉండే రోగాలైనా నాకు నేను తగ్గించుకోగలుగుతాను, జీవితాంతం ఉండే రోగాలైనా నాకు నేను తగ్గించుకోగలుగుతాను అని ఇలా కొత్త నమ్మకాలు పెట్టుకున్నాను నా లోపల. ఒక 4 సార్లు అనుకున్నాను, ఇంకా ఏం చేయాలి ఇప్పుడు? ప్రాక్టికల్గా తినాలి. ఇప్పుడు వస్తుంది అసలు సంగతి. మాటలు కోటలు దాడతాయి కానీ మన నడక ముందుకు సాగదు. అందరూ తీరి మాటలు మాట్లాడుతున్నారు చాలామంది, కానీ ప్రాక్టికల్గా చేయడానికి భయపడుతున్నారు. సో నేను ఇంకా ప్రాక్టికల్గా తినడానికి సిద్ధపడ్డాను, చూద్దాం ఏం జరుగుతుందని. ఫస్ట్ నిమ్మకాయ తిన్నాను, నిమ్మకాయ పులిహోర చేసుకున్నాను, ఇంకా తినడం వల్ల పెట్టాను. తినే ముందు మై డియర్ నిమ్మకాయ నేను తింటున్నాను, నాకు మంచి వద్దు చెడవద్దు అని ఇట్లా అనుకొని ప్రేమతోటి తీసుకున్నాను. తీసుకోగానే లోపల నుంచి బుస్సు అని ఆయాసం రానే వచ్చింది. నేనున్నా నీ లోపల అని ఆయాసం వచ్చేసింది. ఆయన చెప్పాడు, ఏది కూడా ఒకేసారి నమ్మకం మారదు, కొంచెం ప్రాక్టీస్ చేయి, రెండు మూడు సార్లు ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు. సైకిల్ ఒకేసారి వస్తుందా? రెండు మూడు సార్లు కింద పడాలి, అప్పుడే వస్తుంది సైకిల్. కాబట్టి నేనేం చేశాను, ఇంకా ఎలాగూ షిఫ్టింగ్ ఎక్స్పర్ట్ అయిపోయాగా వెల్కమ్ చెప్పాను. ఆస్మాను నన్ను ఆరోగ్యస్థితికి తీసుకెళ్ళమని చెప్పాను, తగ్గిపోయింది అది ఒక రోజులో. సో అలా 4-5 సార్లు తినడం మొదలెట్టాను. 5th టైం నాకు నిమ్మకాయ తింటే ఆయాసం రాలేదు. 10 ఏళ్ల నుంచి ఆల్మోస్ట్ నిమ్మకాయ తిన్నప్పుడల్లా ఆయాసం వచ్చింది, కానీ 5th టైం నాకు నిమ్మకాయ తింటే ఆయాసం రాలే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిమ్మకాయ తింటే ఆయాసం రాలేదు. అప్పుడు అనుకున్నా, అమ్మా ఈ సృష్టి రహస్యం అంతా ఈ నమ్మకాలలో దాగిందా, నమ్మకాలు మార్చేస్తే అయిపోయా అని. ఇంకేం చేశాను, అప్పటి నుంచి ఏది పడదో అదే తినడం మొదలెట్టాను. ఇక ఏది పడదో అదే తింటూ నా ఆస్తమాన్ని పూర్తిగా నేను తగ్గించుకున్నాను. అలాగే వర్షం టైంలో ఇంట్లో కూర్చున్నా నాకు ఆయాసం వస్తుంది. ఇంకా ఈ భయపడడం ఎందుకని బయటికి వెళ్ళి ఆ వర్షంలో తడవడం, హాయ్ వర్షం వెల్కమ్ అని ప్రేమతోటి వెల్కమ్ చెప్తూ ఎంజాయ్ చేస్తూ అలాగే ట్యూన్ చేశాను బాడీకి. కథం వర్షంలో కూడా నాకు ఆయాసం రావడం తగ్గిపోయింది, అలాగే చలికాలంలో కూడా. సో ఇలా ప్రాక్టికల్గా సాధన చేస్తూ నా ఆస్మాను నేను పర్మనెంట్గా తగ్గించుకున్నాను. థీరీ మాటలు కాదు, ప్రాక్టికల్గా చేయాలి, ట్యూన్ చేయాలి బాడీకి. చాకలివాడు రోజు బట్టలు ఉతుకుతాడు, నీళ్ళల్లోనే ఉంటాడు, మరి ఎందుకు వాడికి జలుబు రాదు? అంటే ట్యూన్ అయిపోయింది ఆ బాడీకి. అలాగే మనం కూడా ట్యూన్ చేయాలి. సో ఇట్లా ప్రాక్టికల్గా చేస్తూ నా ఆస్మాను నేను పర్మనెంట్గా తగ్గించుకున్నాను. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే డైలీ 3 రకాల పనులు చేయండి. ఫస్ట్ ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పత్రి సార్ చెప్పింది ఏంటంటే శ్వాస మీద ధ్యాస. మన ముక్కు కొన నుంచి వస్తూ పోతున్న సహజమైన శ్వాసను గమనించండి. నార్మల్ శ్వాసనే గమనించాలి, నేచురల్గా వచ్చేదాన్ని. కళ్ళు మూసుకుంటే ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు పక్కన పెట్టేసి మళ్ళీ శ్వాసను గమనించడం, ఇది ధ్యానం. అంటే ఏ రూపము, ఏ జపాన్ని ఏది చేయొద్దు, ఏది ఊహించుకోవద్దు. బికాస్ మనము ఇన్ని రోజులు బాడీ మైండ్ లెవెల్లోనే ఉన్నాం, ఇప్పుడు ఆత్మస్థితికి చేరాలి. సో మనం ఏదైనా జపం చేస్తే ఇది మైండ్లో జరిగేది, ఏదైనా రూపాన్ని ఊహించుకుంటే ఇది మైండ్లో జరిగేది. కాబట్టి మైండ్ చేసే పని ఆపేసి సోల్ స్థితికి చేరాలి. అది ఒక శ్వాసకే సాధ్యం. కాబట్టే రూపాన్ని జపాన్ని ఊహించుకోవద్దు, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఇది పిరమిడ్ సొసైటీలో పత్రి సార్ చెప్పింది. ఇది ఎంతసేపు చేయాలంటే ఎవరి వయసు ఎంతుంటే అన్ని నిమిషాలు చేయాలి. 10 ఏండ్లుంటే 10 నిమిషాలు, 20 ఏండ్లుంటే 20 నిమిషాలు, 50 ఏండ్లైతే 50 నిమిషాలు, 100 ఏండ్లైతే 100 నిమిషాలు. ఇది ఎప్పుడైనా చేయొచ్చు, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, పడుకున్నప్పుడు కూడా, ట్రైన్లో, బస్సులో, ఎనీ టైం, ఎనీవేర్, ఎప్పుడైనా చేయొచ్చు. వేళ్లలో వేలు పెట్టుకోండి, కాళ్ళు క్రాస్ చేసుకోండి, కళ్ళు మూసుకొని సహజమైన శ్వాసను గమనించడమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో చెప్పేది. ఇది ఎందుకు చేయాలంటే మన లోపల దేవుడున్నాడు, ఆ దేవుడు ఎవరో కాదు, మన ఆత్మ. సో ఆత్మ అందరి లోపల నిద్రపోయి ఉంది. సో ఆత్మను మేల్కొల్పాలి, ఆత్మకు ఫుడ్ పెట్టాలి. డైలీ మనం ఫుడ్ తింటాము, అది దేహానికి. అలాగే ఆత్మ తీసుకునే ఫుడ్ ఏంటంటే శ్వాసాహారం. అందుకే ధ్యానం చేయాలి. ఈ శ్వాస ఆత్మకు వెళ్తోంది, ఆత్మకు కనెక్షన్ ఏర్పడుతోంది అనే భావనలో ధ్యానం చేయాలి. ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో చెప్పింది. సో ఈ న్యూ ఎనర్జీ కాన్సెప్ట్ ఏంటంటే ఓల్డ్ ఎనర్జీలో పాజిటివ్ నెగిటివ్ మధ్యలో యుద్ధం ఉన్న ఎనర్జీ ఫ్లో అవుతుంది ఓల్డ్ ఎనర్జీలో. న్యూ ఎనర్జీలో నేను చెప్పినట్టు ఫ్రెండ్షిప్ చేస్తే, నెగిటివ్ను కూడా ఫ్రెండ్షిప్ చేస్తే న్యూ ఎనర్జీ ఫ్లో అవుతుంది. న్యూ ఎనర్జీలో పాజిటివ్ నెగిటివ్ మధ్యలో కలయిక ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది. సో అది న్యూ ఎనర్జీ కాన్సెప్ట్. మంచి చెడుల మధ్యలో యుద్ధం కాకుండా ప్రేమను సృష్టించి పర్మనెంట్గా వాటిని కలపడమే న్యూ ఎనర్జీ కాన్సెప్ట్. మంచి చెడుకు అతీతంగా చేరిపోవడం, పాపపుణ్యాలకు అతీతంగా, తప్పులకు అతీతంగా చేరిపోయి నిర్గుణ స్థితికి చేరడమే న్యూ ఎనర్జీ కాన్సెప్ట్.
వన్స్ అగైన్ అందరికీ హాయ్. మీరు టెలిగ్రామ్ యాప్ను ప్లేస్టోర్కి వెళ్ళి లేదా యాప్స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నాకు మెసేజ్ పెట్టండి. నాకు మెసేజ్ పెడితే నేను ధర్మస్థాపన లింక్ను మీకు పంపిస్తాను. దాన్ని మీకు వ్యూ ఛానల్ని మీరు క్లిక్ చేస్తే ధర్మస్థాపన గ్రూప్లో జాయిన్ అవుతారు. ఎందుకు నేను టెలిగ్రామ్ గ్రూప్ని క్రియేట్ చేశానంటే ఇందులో నేను ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ వాట్సాప్లో మీరు ఇవాళ జాయిన్ అయితే ఇవాటి నుంచే ఉంటుంది, పాతే ఉండదు. కనుక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావండి. నా ఫోన్ నంబర్ 9390151912. అలాగే నేను రాసిన బుక్ ప్రింట్ తీసుకోవడానికి లేదా డౌన్లోడ్ చేసుకోవడానికి అలాగే మిగతా ఆడియోస్ డీటెయిల్డ్గా వినడానికి విజిట్ dharmam.com వెబ్సైట్ darmam.com. బై.